నేను నిర్మలంగా ఉంటే నేను ప్రశాంతంగా అక్కడికి ఉండగలిగితే లోకానికి వెళ్ళిపోతుంటే మంచి జరుగుతుంది. నేను ఆత్మవిధంగా ఉంటే నేను అశాంతిగా ఉంటే లోకానికి నేను మంచి జరగదు. నేనే కాదు మీరైనా సరే ఎవరైనా సరే నేను నిర్మలంగా ఉండే నిశ్చలంగా ఉండే కుదురుగా ఉండే నిర్మల గ్రహంతో కనుక మనం ఉంటే సమాజానికి ఎంతో మూలం జరుగుతుంది. కానీ అద్వైతంలో మీరు పొందిన వాడికి వ్యక్తంగా లేరు. దేహమే నేను అని అనదు. దేహంతో ఏ తరంపై తాదాక్ష్యం పొందుతుందో ఆ తరంపు నేను అని అంటుంది. ఆ నేను పోగొట్టుకుని భగవాన్ చెప్పి చెప్పి చివరికి అనుకోవడం లేదన్నారు. ఇంతే పోగొట్టుకుంటాం కానీ ఆరోజే పోగొట్టుకునే ఏమండి చివరికి అనుకోవడం లేదన్నారు. మనకు ఎవరైనా ఎలా చెప్పారంటే ఏదైనా మసలు చేయగట్లో మనం ఓ పాడిని చూసి పని అనుకుంటాం. నిజంగా అక్కడ పనులు ఉంటే పని లేదు, మన తలంపులో ఉన్న పనం. ఓ తాడిని చూసి పాము అనుకుంటాం. పాము అనుకున్నప్పుడు మనకి ఏం వస్తున్నాయి, భయం వస్తుంది. కానీ అక్కడ పాము ఉండేవి పాము లేదు, మన తలంపులో ఉండే పాము. ఓ టార్చ్ లైట్ చూస్తే ఓ టార్చ్ లైట్ చూసి అక్కడ బాగా పరిశీలనగా చూసామనుకోండి, మనం తెలుస్తుంది అక్కడ అక్కడ పాము లేదు వండిన తాడే అని తెలుస్తుంది. అలాగే మీకు స్వరూపం అనుభవంలోకి వచ్చాక నిజంగానే నేనే లేదు అని తెలుస్తుంది. అది ఉండాలనుకుంటున్నాం కాబట్టి పోగొట్టుకోమని పోగొట్టుకుని చెప్పారు కానీ అసలు నేనే లేదు, ఉంటే కదా పోగొట్టుకోవడానికి. ఇలా పాముని చంపేయడానికి అక్కడ తాడు అయితే పాము కింద కనిపిస్తాను కానీ అక్కడ పాము లేదు. తాను తాను ఉంటే కదండి మమ్మల్ని చంపడానికి. నీకు తాడు తాడుగా కనిపిస్తే పాము ఎక్కడ ఉంది? అలాగే చైతన్యం చైతన్యంగా కనిపిస్తే బ్రహ్మం బ్రహ్మముగా కనిపిస్తే ఉన్న వస్తుంది ఉన్నదిలోనూ వస్తూ ఉన్నదిగా ఉన్నట్టుగా ఉన్నది ఉన్నట్టుగా వ్యక్తమైతే అసలు బొమ్మలేదు నిజాలేదు నేనే లేదు ఇంకా పోగొట్టుకుని నేనంటాను. చివరి రోజులు ముక్క చెప్పేసి శరీరం విడిచిపెట్టాను. జీవుడు అనేది వాడు లేదు, ఇంకా జీవలక్షణాలు ఉన్నాయని జీవుడు ఉన్నట్టు అనిపిస్తాను. దేవుడు దేవుడు అంటే ఏమలేదు, ఆ జీవత్వం పోతే నీరేం లేదు. అంటే జీవత్వం మనం విడిచిపెట్టలేకపోతున్నాం కానీ దాన్ని భరించడం చాలా కష్టం. అది మీరు సాధన చేసి ఆ జీవత్వాన్ని కనుక తొలగించుకుంటే మీరు దేవుని చూడటం కాదు మీరే దేవుడు అవుతారు. దేవుడు అవడం అంటే దేవుడి యొక్క స్వరూపాన్ని మీరు పొందుతారు. అంటే ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఈ ధ్యానం చేసినప్పుడు బాగానే ఉంటుంది, ఆ ధ్యానం ముగించిన తర్వాత నాకు దేహంతో తాదాత్యం వచ్చేస్తాను అని అతని ప్రశ్న. అది సహజమే సంభవమే. అది దేహం పూజ దగ్గర ఉన్నప్పుడు మనం ఒకలాగా ఉంటాం, పూజ దగ్గర నుంచి బయటకు వచ్చాక ఒకలాగా ఉంటాం. జపం చేసినప్పుడు ఒకలాగా ఉంటుంది, మన మనస్సు మామూలుగా లోక వ్యవహారాల్లోకి వచ్చినప్పుడు ఒకలాగా ఉంటుంది. లోకల అది మన మనస్సు తెలుస్తూ ఉంటుంది కదా, కానీ అలాగే మనం కంగారు పడక్కర్లేదు. అదే ప్రశ్నకి సమాధానం చెప్తున్నారనుకుంటే భగవాను భగవాన్ హృదయం ఏంటంటే అసలు మిమ్మల్ని ప్రపంచాన్ని ఎవరు చూడమన్నారని చెప్తారు. ఆయన అది నాడేది ఇప్పుడు ఏదైనా ప్రశ్న అడిగారు గారు చెప్తున్నారు కానీ భగవాన్ ఏం చెప్తే అసలు ప్రపంచాన్ని మిమ్మల్ని ఎవరు చూడమన్నాడు, మీ పనిని మీరు చేసుకో. ప్రపంచం లేదు, ఉన్నదంటే నీ లోపల నీ బయట లోపల వైకుంఠంలో కైలాసంలో ఇతర లోకాల్లో పైలోకాల్లో కింద లోకాల్లో మొత్తం ఖగోళం ఉంటా కూడా ఉన్నది ఒక్కటంటే ఒక్కటే వస్తువు అది ఉందా అని భగవానాడు అంటే ఉన్నదే అది అనేవారు. ఆ ప్రజెంటేషన్ చూడండి, సబ్జెక్ట్ సాహిత్యం ఆ టెక్నిక్ చెప్పే పద్ధతిలో ముచ్చటం ముద్దిగా చెప్పడం చూడండి. ఎవరైనా వస్తువు ఉన్నదా అంటే భగవాన్ ఎవరంటే ఇంకోటి లేదని ఆయన చెప్పకుండా ఉన్నదే ఉన్నదే అంటే చూడలేదని ఉన్నదది లోపల ఉన్నది బయట ఉన్నది పైన ఉన్నది కింద ఉన్నది కుంగై ప్రేది ఎడం వైపు ఉన్నది ఇతర ఒకళ్ళ కూడా అంతటా వ్యాపించినది వస్తువు అదే. కానీ ఉన్నది అదే నీకు ఎలా కనిపిస్తుంది, ఉన్నది ఉన్నట్టుగా నీకు కనిపిస్తుంది. నేను మీరనుకుంటున్నావు, లోకలు ఏరనుకుంటున్నావు, దేవుడు మీరనుకుంటున్నావు, వైకుంఠం మీరనుకుంటున్నావు, కైలాసం మీరనుకుంటున్నావు. ఇన్ని భేదాలు తీసుకొచ్చి ఇంత అల్లరి తీసుకొచ్చి ఇంత అశాంతి తీసుకొచ్చి ఇంత అరిష్టాలు తీసుకొచ్చి జీవుడికి ఇంత క్షోభ తీసుకొచ్చేది ఏమీ కాదు, ఈ దేహంతో తాదాక్ష్యం పొందే ఆ మొదటి తలం. ఎంత క్షోభ తీసుకొస్తుందో చూడండి, మీరు వేరు ఇతరులు వేరు అనే భావన తీసుకొచ్చేది, ఆ దాదబుద్ధి తీసుకొచ్చేది ఉన్నది. ఆ దేహంతో తాదాత్మ్యం పొందే ఆ మొదటి తలంపులు తీసుకొని పక్కన పెట్టగలిగావా అంతటా నువ్వే అనే సంగతి నీకు వ్యక్తమవుతుంది. ఎప్పుడో కదా ఈ క్షణాలు ఇది లాజిత్తుకని అహంకారం అంటే ఏ తలంపైతే దేహంతో తాదాత్మ్యం పొందుతుందో ఆ తలంపు అహంకారం. నీ సాధన దాని మీద గురిపెట్టు, నీ సాధన దాని మీద గురిపెట్టు. దాని మీద గురిపెట్టకుండా ఎంత చేసినా ఎంత సాధన చేసినా ఏమైనా పుణ్యం వస్తే రావచ్చుందని అసలు సొమ్మ. నీ సాధన ఉంటే అక్కడే గురిపెట్టు. దాన్ని తీసుకో పక్కన పెట్టగలిగితే నీ లోపల ఉన్నది బయట ఉన్నది అంతటా ఉన్నది ఒక్కటే. ఒక్కటంటే ఒక్కటే. ఒకడవో నిన్ను మాయ మనరించి వచ్చినవారు ఎవరు? ఇది నీ జాలము అరుణాచల. ఒకటంటే ఒకటని అడుగు నీకు అప్పుడు వస్తుంది మాయ జాలము. మరణమేరి నీ మరుగు చేరే నువ్వు రమణదేయులు. మాయజాలము అంటే మాయజాలము యొక్క మర్మము తెలిసిన వాడే మాయజాలము మర్మమెరిగి మరుగు చేరని రమణదే. మాయజాలము మర్మము తెలిసిన వాడు అందులో చూడగారు పొందలేడు. అయితే మాయ ఎక్కడ ఉందనుకుంటున్నా? ఎక్కడో బయట ఉందనుకుంటున్నాం. మనం బయట లేదు అయ్యా. దేహం చూడ చాలాక్షణం పొందే తలంపులోనే మాయ ఉంది, మనస్సు ఉంది, అన్నీ ఉన్నాయా. దాన్ని తీసి ఒక పక్కన పెడితే ఇక్కడే నీకు నిర్వాణ సుఖం, ఆ నిర్వాణ స్థితి అనుభవంలోకి వస్తుంది. ఎప్పుడో కాదు, ఇప్పుడే ఇక్కడే ధ్యానం చేస్తున్నాడే. ధ్యానం కానీ లేచి బయటకు వచ్చిన మనకి మళ్ళీ దేహం కానీ తాదాక్ష్యం వచ్చేస్తుంది నాకు అని ఇక్కడ ప్రశ్న. అంతేనా? అలాగ వస్తూనే ఉంటుంది. అలాగే దేహం కానీ తాదాక్ష్యం వస్తే జపం చేసామనుకో, అది జపం చేసినప్పుడు మనస్సు అడిగి ఉంటుంది, ధ్యానం చేసినప్పుడు మనస్సు అడిగి ఉంటుంది. మంచిది అది చేయటమే. ఆ మనస్సు మళ్ళీ విజృంభిస్తూ ఉంటుంది. భగవాన్ చెప్తుంటారు, చనిపోయిన పాము వల్ల ప్రమాదం లేదు కానీ అడిగిన పాము వల్ల ప్రమాదం ఉండాలి. అందుకే మన పాము వాళ్ళు ఎప్పటికైనా ప్రమాదం, చనిపోయిన పాము వల్ల ప్రమాదం లేదు. ఆ మనస్సు అడిగిన మనస్సు మళ్ళీ బుసలు కొట్టే మొసగొట్టే అవకాశం కదా. అంటే మేము ఏం చేస్తుండదు, బయటకు వస్తూ ఉంటుంది, లోపలికి వెళ్తూ ఉంటుంది. ఆ ధ్యానం చేసేటప్పుడు మనస్సు అనుకుంటుంది, ధ్యానం విడిచిపెట్టగానే మనస్సు మళ్ళీ విజృంభిస్తూ ఉంటుంది. అంటే నేను కంగారు పడకు, అభ్యాసం విడిచిపెట్టద్దవయ్యా. అజ్ఞానం వేరుతో సహనం నేషించే వరకు అభ్యాసం విడిచిపెట్టకు. మీరు లోపలం చూసుకోవటం మానేసిన లోకం అంటే చూడటం మొదలుపెట్టారు. మీరు ఇంక అందులో కోటి జన్మల తర్వాత కూడా మీరు అందులో బయటకు రాలేరు. ఇందులో సీక్రెట్ ఎక్కడుందంటే, ఆ మూల తలంపే దేహము నేననే మూల తలంపే లోకంగా కనిపిస్తాను. మీరు దీన్ని తీయలేరనుకోండి, లోకం కూడా మేము నిలిచిపెట్టదు. ఆ సీక్రెట్ మీకు ఆ టెక్నిక్ అర్థం అవ్వాలి మీకు. మీరు మానవుడికి ఆనందం కావాలి, మానవుడికి శాంతి కావాలి, మానవుడికి సుఖం కావాలి. అది ఎక్కడ మీ హృదయంలో ఉందని మన మహర్షులు చెప్తున్నారు, పెద్దలు చెప్తున్నారు, మహాత్ములు చెప్తున్నారు. అయితే అది మనకు అందటం లేదు. అనడానికి ఎవరో ఇతర కారణం కాదు. ఆ దేశంతో తాదాక్ష్యం పొందే మొదటి తలంపు, దాన్ని మన వేదాంత పరిభాషలో అహంకారమని, అవిద్యని రకరకాలుగా దానికి ఇస్తే, జీవుడని, మనస్సుని రకరకాలుగా పెట్టారు. ఈ జీవుడికి భగవాన్ అంటారు అనేక తలంపులు కలిసి మనస్సుని పెద్దలు చెప్తారు. మీకు అలా చెబుతారు, దేహంతో తలాక్ష్యం పొందే తలంపుతో మీద తలంపులు ఆధారపడమే. ఆ మొదటి తలంపు చేస్తే అసలు మిగతా తలంపులకు ఆస్కారం లేదు. అంటే మీరు ధ్యానం చెయ్యి, జపం చెయ్యి, మొదటి తలంపు మీద గురిపెట్టు. ఆ మొదటి తలంపు నశించదనుకో మీకు లోకవాసం కూడా విడిచిపెట్టదు. ఆ మొదటి తలంపు ఎంతకాలం అయితే నశించదు అంతవరకు మీరు లోపలకు చూడదు, లోకంకే చూస్తానంట. ఎందుకంటే దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే, మనకు దేహాభిమానం తగ్గించమని, దేహబుద్ధి తగ్గించమని దేవుని ప్రార్థించాలి. అది మెయిన్. మనకు ప్రార్థన వల్ల శక్తి కలుగుతుంది. జ్ఞాపకం పెట్టుకోండి, దేవాలయంలోకి వెళ్ళి వారానికి ఒక రోజైనా మీకు సమీపమైన దేవాలయంలోకి వెళ్ళొచ్చు. దేవుని ప్రార్థించినప్పుడు ఏం ప్రార్థించాలంటే, మీరు ఆ దేహంతో తదాక్షణం పొంది ఆ దేహాభిమానం, ఆ దేహబుద్ధి, ఆ శవబుద్ధి అది తొలగించమని ఈశ్వరుని ప్రార్థించాలి. ఈ ప్రార్థనకి ఫలం వస్తుంది, కానీ ఫలం కోసం ఎదురు చూడకూడదు. మీరు ఫలం కోసం ఎదురు చూస్తే తయారైపోతారు. ఫలం కోసం ఎదురు చూడకపోతే ఫలం వస్తుంది, మీరు తయారవ్వరు. ఇది సిద్ధాంతం. ఈశ్వరుని ప్రార్థించాలి, ఈశ్వరుని ప్రార్థించాలి. ఆ ఈశ్వరుని ప్రార్థన వల్ల మీకు ఏమవుతుంది, మనస్సుకు స్నానం చేయించినట్టు అవుతుంది. తర్వాత మీ ప్రార్థనకి ఫలం ఇస్తాడు ఈశ్వరుడు. మీ ప్రార్థనకి ఫలం ఈశ్వరుడు ఇస్తాడు. ఇంకా మూల తలంపు ఈశ్వరుని గ్రహం లేకుండా నిష్ఠాయి కాదు. ఈశ్వరుని గ్రహం ఉండాలి, గురువుని గ్రహం ఉండాలి. ఒక్కడ మీరు జ్ఞాపకించుకోండి, మీ ఇంట్లో మీరు ఎలా పనిచేసుకుంటున్నారు? గాడ్ ఈజ్ గాడ్ ఈజ్ లెట్ వర్క్ ఇన్ యూ. గాడ్ ఈజ్ లెట్ వర్క్ ఇన్ యూ. లోపల దేవుడు ఉన్నాడు, నువ్వు ఏం చేస్తున్నాడు, పని చేసుకుంటూ పోతున్నాడు. మీ ఇంట్లో మీరు ఎలా పనిచేసుకుంటున్నారో, మీ వాసనను బట్టి, మీ సంస్కారాన్ని బట్టి మీ ఇంట్లో ఎలా పనిచేసుకుంటున్నారో, మీ హృదయంలో దేవుడు ఉన్నాడు, ఉండి ఏంటి పని చేసుకుంటూ పోతున్నాడు. ఈ సూత్రం రాసుకోండి, గాడ్ ఈజ్ ఎట్ వర్క్ ఇన్ యూ. మీ లోపల ఉండి పని చేస్తున్నాడు, దేవుడు లోపల ఉండి ముద్దుగా లేదు పని చేస్తున్నాడు. అంతేగా లోపల ఉన్న దేవుని మీరు ప్రార్థించాలి. ఏమని ప్రార్థించాలంటే, నేను ఇంత సమీపంలో ఉన్నావు, నా ఇంద్రియాల కంటే సమీపంలో ఉన్నావు అనుకో. నా ఇంద్రియాల కంటే నీకు సమీపంలో ఉన్నావు, నా ఇంద్రియాల కంటే సమీపంలో ఉండి కూడా నువ్వు నాకు ప్రత్యక్షం అవ్వటం లేదు, నాకు నేను దర్శనం ఇవ్వటం లేదు, నువ్వు. మరి నాకంటే నీకే బాగా తెలుసు, నువ్వు దర్శనానుభవం, నీ అనుభవం నాకు రాకుండా ఏ ఆటంకాలు ఎండొస్తాయి, నాకంటే నీకే బాగా తెలుసు. ఆ త్వరలు నా మనస్సులను త్వరలు నా మనస్సులోని తరంపులని త్వరలు ఆ మొదటి త్వర కూడా అవి ఎంత బలంగా ఉందో నాకంటే నీకే బాగా తెలుసు కాబట్టి నా ప్రార్థిస్తున్నాను, నా త్వరలు చూసి వేయవా స్వామి అని ప్రార్థన. నా మనసులో చాలా త్వరలు ఉన్నాయి, ఒక త్వర కాదు, నా మనసులో చాలా త్వరలు ఉన్నాయి. అందులో అట్టడుగున నా త్వర ఏంటంటే దేహంతో తాగాల్సి ఉంటుంది, తలంపు అడుగులో ఉంటుంది. ఆ తలంపు ఎక్కడ ఉంటుంది? అడుగులో ఉంటుంది. రోజు పోయినాడు కానీ ఆ త్వరను చూడలేడు. ఆ త్వరను చూస్తేనే కానీ దాన్ని తొలగించలేడు, దాన్ని తొలగిస్తేనే కానీ లోపల పరమాత్మను బొమ్మనికి కలుగలే కలగదు కోటి జన్మల తర్వాత కూడా. అంటే నీ లోపల హృదయంలో ఉన్నాడు, అంతర్యామిగా దేవుడు ఉన్నాడు. లోపల వస్తువులు సద్వస్తువు యొక్క ప్రాముఖ్యత నీకు తెలియటం లేదు, దాని అనుభవంలోకి తెచ్చుకోవాలని నీకు అసలు అపేక్ష లేదు, నిమిషత్వం లేదు, జిజ్ఞాస లేదు. కానీ ఏమో ఉన్నాయి ఆటంకాలు, లోపల ఉన్నాయి ఆటంకాలను తొలగించమని లోపల మీ అంతర్యామగా ఉన్న ఈశ్వరుని మీరు ప్రార్థిస్తే, ప్రార్థించగా ప్రార్థించగా తలమ్మ వస్తుండటండి. తలమ్మ వస్తు కానీ ఎదురు చూడకూడదు. మనం ఏం చేస్తామంటే అభ్యాసం తక్కువ చేస్తాం, తక్కువ చేసి ఎదురు చూస్తున్నట్టు. అభ్యాసం మనం ఎక్కువ చేయాలి, ఎదురు చూడకూడదు. అభ్యాసం ఎలా చేయాలంటే ప్రేమగా చేయాలి. ఎలా చేయాలి? ప్రేమగా చేయాలి. అభ్యాసం ఎలా చేయాలి? ప్రేమగా చేయాలి. మనకి కర్మఫలం మీద ఉన్న ప్రేమ అభ్యాసం మీద లేదు. మనం అందరం జీవితంలో ఫెయిల్ అయిపోవడానికి కారణం ఏంటంటే ఆ కర్మఫలం మీద ఉన్న ప్రేమ కర్మ మీద లేదు. మీరు మొక్కకు నీళ్లు పోసేటప్పుడు అది పెద్దదయ్యి పండు మీ చేతిలోకి వచ్చినప్పుడు ఎంత ఆనందం ఉంటుందో, మొక్కకు నీళ్లు పోసినప్పుడు కూడా అంతే ఆనందం ఉండాలి. వాడికి ఈశ్వర అనుభవం కలుగుతుంది, ఈశ్వర సాక్షాత్కారం కలుగుతుంది. అంటే మనందరిలో ఉన్న లోపల ఏంటంటే కర్మఫలం మీద ఉన్న ఆఖ్యాయత, కర్మఫలం మీద ఉన్న ప్రేమ కర్మ చేసేటప్పుడు లేదు. ఆ ప్రేమ కనుక కర్మ చేసేటప్పుడు కనుక ఉంటే నీకు చిత్తశుద్ధి కలుగుతుంది, చిత్తశుద్ధి అనుకున్న ఫలం కూడా నీకు చేతికి అందుతుంది. అంటే దేవుడు ఎక్కడో ఉన్నాడని అనుకోవద్దు. గాడ్ ఈజ్ ఎట్ వర్క్ ఇన్ యూ. నీ లోపల ఉన్నాడు, ఎలా ఉన్నాడు? వర్క్ చేసుకుంటూ పోతున్నాడు. వారు సాక్షిగా ఉన్నారు. వారు ఎలా ఉన్నారు? సాక్షిగా ఉన్నారు. నీకు వచ్చే చెడు తలంపుడికి మంచి తలంపుడికి వారు సాక్షిగా ఉన్నారు. నీకు మంచి తలంపులు వస్తాయని కూడా అవి చూస్తాడు, చెడు తలంపులు వస్తే అవి చూస్తాడు. నువ్వు ఏదైనా మంచి పనులు చేస్తుంటే అవి చూస్తాడు, చెడు పనులు చేస్తుంటే అవి చూస్తూ ఉంటాడు. అంటే భగవంతుడికి ఒక పేరు ఉంది కర్మ సాక్షి అని. రెండు పేర్లు ఉన్నాయి భగవంతుడికి, ఒకటి కర్మ ఫలదాత, రెండు కర్మ సాక్షి. కర్మను చూస్తూనే ఉంటాడు, లోపల చూస్తూనే ఉంటాడు, దానికి తగిన ఫలం కూడా ఇస్తూనే ఉంటాడు. అది మామూలుగా జరిగే కార్యక్రమం. కానీ మూల నీ అభ్యాసం ఎక్కడ పెడతానంటే మూల తలంపు మీదే పెట్టవయ్యా. నీ మూల తలంపు మీదే పెట్టు. ఇది మామూలు సంసార చక్రం. ఏది సంసార చక్రం? నువ్వు మంచి పనులు చేస్తే మంచి జన్మలు వస్తాయి, చెడు పనులు చేస్తే చెడు జన్మలు వస్తాయి. నువ్వు మంచి పనులు చేస్తే మంచి లోకాలకు వెళ్తావు, చెడు పనులు చేస్తే చెడు లోకాలకు వెళ్తావు. అది శాశ్వతం కాదు, ఇది శాశ్వతం కాదు, మళ్ళీ భూమి మీదకి రావాల్సింది. పుట్టింది పెరుగుతుంది, పెరిగింది చనిపోతుంది. నువ్వు పుట్టలేదు, పుట్టింది పెరగదు, పెరగడానికి సాగుడు అజమిలో పుట్టింది నువ్వు కాదు, పుట్టానిది నువ్వు. నీ పుట్టిన గొడవలో మాక ఏదైతే పుట్టలేదో దాని గొడవలో లేదు. నీ దృష్టి అటు వెళ్ళించు, నీ దృష్టి అది నీ సాధన అటు కేంద్రీకరించు. నీ సాధన అటు కేంద్రీకరించుకునే ఏ గురువు అయితే చెప్పడో వాడు గురువు కాదు, వాడు రాక్షసుడు. మనసును స్వాధీనం చేసుకోవడానికి అభ్యాస వైరాగ్యములు అవసరం చెప్పాడు అని భగవాన్ చెప్తున్నారు. ఎవరితో? టీచర్తో చెప్తున్నారు. ఆ టీచర్ అన్నాడు, నువ్వు నాలోకి చూడు, నాలోకు చూడు, నాకు అద్వైతంగా కూడా చూడు. నువ్వు నాలోకి చూడు, నువ్వు నాలోకి చూడు. అంటే నాలో ఏముందో చూడు, నాలో ఏముందో చూడు ముందు. తర్వాత నా మనసుకు అతీతంగా కూడా ఏదో నాలో ఉంది కూడా, నాలో ఉంది కదా, దాన్ని కూడా చూడు, దాన్ని కూడా చూసి అక్కడ కూర్చోబెట్టు, ఆడవాళ్ళు నాకెందుకు ఏదో వల్లిస్తున్నావంటూ అన్నాడు. నీ ముక్కు సరిపోతుంది, నన్ను మాయి పెట్టకనము. కృష్ణుడు చెప్పాడు అభ్యాసం చేయడం వైరాగ్యం, అభ్యాసం మన విగ్రహం కోసం అభ్యాసం వైరాగ్యం భగవంతుడు చెప్పాడని నువ్వు చెబుతున్నావు, నన్ను ఎలా మాట్లాడవు, మాయి పెట్టకు, నాలోకి చూడు, నాలోకి నీ ముందు చూడదయ్యా, నాలోకి చూడవయ్యా, అస్తమాన్ని నువ్వే చూసుకుంటావు ఇంకా, నాలోకి చూడు, నాలో ఏముందో చూడు, నాలో ఏముందో చూసి వీటికి అతీతంగా కూడా ఏమైనా నాలో ఉండేది చూడు, అతీతంగా ఏముంది, వీళ్ళు కూడా పరమ భగవానులు ఏముందో వీళ్ళు కూడా పరమాత్మ ఉంది అవి చూడు, ఇవి చూస్తే అది నువ్వు చూసి అది కూడా చూడు, ఇవి చూస్తే ఇది పోతుంది, నేను దాన్ని కూడా చూస్తే అక్కడ నిలబడితే అనుగ్రహించవయ్యా అని చెప్పకుండా చెప్పటం మాయ చేయకరాను. కంచాన్ని శుభ్రం చేసిన ఇంత తేలిగ్గా మనస్సును శుభ్రం చేయలేదు. కారణం చెప్పండి, కంచం బయట ఉంది, మనసు లోపల ఉంది, మనసు ఎక్కడుంది, లోపల ఉంది, కంచం ఎక్కడుంది, బయట ఉంది, అంటే లోపలికి వెళ్ళిపోయి లోపల వస్తువు పరిశుభ్రం చేయటం, పరిశుభ్రం చేయటం నువ్వు ఎంతో శ్రమ పెట్టాలి నువ్వు అక్కడ. బయట ఉన్న వస్తువుని శుభ్రం చేసేందుకు తేలిగ్గా లోపల ఉన్న వస్తువుని నువ్వు శుభ్రం చేయలేవు, అది ఎఫెక్ట్ అవసరం, ప్రయత్నం అవసరం. నువ్వు ప్రయత్నం చేయగా చేయగా నీ ప్రయత్నమే ఈశ్వర అనుగ్రహంగా మారిపోతుంది. నువ్వు ప్రయత్నం చేయగా చేయగా నీ ప్రయత్నం ఈశ్వర అనుగ్రహంగా నీ కృషే కృపకింద మారిపోతుంది, కృషే కృపకింద మారిపోతుంది. అంటే నీకు ఎప్పుడైనా లోపల లైన్లో ఉన్న వస్తువు నీకు ఎప్పుడైనా కొంచెం ఎలా ఉన్నట్టు స్ఫురిస్తూ ఉంటుంది, నీకు నీ లోపల ఉన్నటువంటి వస్తువు నీకు ఎప్పుడైనా స్ఫురిస్తూ ఉండొచ్చు, కానీ అలవాటు యొక్క వేగం తగ్గకపోతే అనుభవం అనుభవం స్థిరపడదు. నీకున్న అనుభవం నీకు అది స్థిరపడదయ్యా. అంటే మనోనాశనం అయ్యే వరకు, వాసనానాశనం అయ్యే వరకు, ఈ లోపల నీకు అప్పుడప్పుడు లోపల వస్తువు స్ఫురించినప్పటికీ అనుభవం స్థిరంగా ఉండలేదు. ఎప్పుడు వరకు ఉండలేదు, మనోనాశనం అయ్యే వరకు, వాసన క్షయించే వరకు, శేషం లేకుండా విశేషంగా వాసన విశేషంగా క్షయించే వరకు నువ్వు హృదయంలో అంటే మొన్న అందు లోపల పరమాత్మలో నువ్వు ఉండలేవు. అనుభవం ఎప్పుడైనా కలిగితే కలుగుండి వచ్చింది, కానీ పరమాంతిగా అక్కడ ఉండలేవు. ఎప్పుడు వరకు నేను వాసన క్షయం అయ్యే వరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి, ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఆ లోపల నీకు స్థిరపడే వరకు అంటే పెరమినెంట్ ఎలా అంటే దేహము నేను దేహంతో నీకు తాదాత్మ్యం ఎంతవరకు ఎంత సహజంగా ఉన్నప్పుడు నీకు పరమాత్మతో అంత సహజంగా తాదాత్మ్యం వచ్చే వరకు నేను చేస్తుండాలి, ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఓహో లోపల వస్తున్నది దాని సంపాదించాలి, దాని అనుభవం పొందాలి అని తపన ఉంటుంది. కానీ ఏమవుతుందంటే అలవాటు యొక్క వేగం వల్ల, అలవాటు తలంపుల యొక్క వేగం వల్ల నీకేమవుతుందంటే తలంపుల యొక్క వేగం వల్ల స్థిరపడదు, అనుభవం స్థిరపడదు. అంటే తలంపులు ఈ తలంపులు నశించే వరకు అది నీకు అక్కడ ఆత్మలు స్థిరంగా ఉండలేవు. తలంపులు నశించినట్టు అందరూ స్థిరంగా పెర్మనెంట్గా ఉండగలవు. అప్పుడు నీకు శాంతి హృదయం తాలూకు శాంతి కలవచ్చు, కానీ నువ్వు పర్మనెంట్గా అందులో ఉండలేవు. కానీ ఏ తలంపు అయితే నేను అక్కడ స్థిరంగా ఉండకుండా బయటకు తీసుకొస్తాను, ఆ తలంపు వేరుతో నశించినప్పుడు అక్కడ నీకు స్థిరంగా ఉండగలవు. ఇక్కడ జ్ఞాపించుకోండి, ఆ నిజమైన నేనికి తలంపులు ఉండవు. దేహంతో తాదాక్ష్యం పొందే నేనికే తలంపులు ఉంటాయి, నిజానికే తలంపులు ఉంటాయి. చావు ఒక తలంపు, పుట్టుకు ఒక తలంపు, జన్మ ఒక తలంపు, రంగు ఒక తలంపు, కామం ఒక తలంపు, ద్వేషం ఒక తలంపు, అశాంతి ఒక తలంపు, ఎన్ని తలంపులే కదా, ఎన్ని తలంపులే అయ్యా, ఎన్ని తలంపులే. భగవాన్ అంటారు, ఈ అష్టం నరసిని పోగొట్టుకోవడం తెలియదు, కానీ ఇంటి నరసిని పోగొట్టుకోవడం కొంచెం కష్టమే అంటారు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా చంపేయాలనుకోండి, ఒక అట్టుపుచ్చుకుని మిమ్మల్ని చంపేయడం తేలికైనట్టు, మిమ్మల్ని చంపాలని బుద్ధి మీరు చూసారని ఆ బుద్ధిని పోగొట్టుకోవడం కష్టం అంటారు. మిమ్మల్ని చూసి అసూయపడటం తేలికే, ఆ అసూయపడే బుద్ధిని తొలగించుకోవడం చాలా కష్టం. అష్టంగా తొలగించడం అంటే తేలిక కాదు, ఇంటర్నేషనల్ తొలగించడం. ఆ ఎందుకు చెప్పారంటేనా, నాకు ఇప్పుడు ఎవరి మీద కోపం వస్తా అనుకోండి, వారి మీద ప్రతీకారం తీర్చుకోవడం తేలికే, కానీ కోపాన్ని తగ్గించుకోవడం కష్టమయ్యా అని చెప్పడం కోసం ఈ మాట చెప్పాను. ఎక్స్టర్నల్ నిరసన తొలగించుకోవడం కొంతవరకు తేలికే, కానీ ఇంటర్నేషనల్ తొలగించుకోవడం, ఇంటర్నేషనల్ తొలగించుకోవడం నాకు కష్టం. అందులో కష్టం ఉందమయ్యా, అంటే భక్తులు ఉన్నారండి భగవాన్, మా ప్రయత్నానికి కష్టం కానీ అనుగ్రహానికి కూడా కష్టం ఉందా, ఆయన మాటలు ఆయన ఒప్పుకే తిప్పువారు. లక్ష్మీనరసం తొలగించుకోవడం తేలిక, ఇంటర్నేషనల్ తొలగించుకోవడం కష్టమే. అంటే ఇందులో ఉన్న పురుషకారానికి కష్టమే, ప్రయత్నానికి కష్టమే, మీ అనుగ్రహానికి కూడా కష్టమే, కానీ ఆయన మాటలు ఆయన పట్టుకుని కొట్టుకోరు. అంటే నువ్వు ఇప్పుడు వెంటనే నీకు ఫలం రాకపోవచ్చు అని ఏదో సాధన చేస్తున్నావు, ప్రయత్నం చేస్తున్నావు, వెంటనే నీకు ఫలం రానిపోవచ్చు. కంగారు పడకు, నువ్వు చేసిన సాధన అంతా రాబోయే జన్మ నీకు కలిసి వస్తుంది. నువ్వు చేసిన సాధన అంతా కూడా రాబోయే జన్మలో నీకు కలిసి వస్తుంది. ఎన్నో కాల ఫలం నీ చేతికి అందకపోవచ్చు. మోక్ష ఫలం, ఆ మోక్షం అనే పండు, ఆ జ్ఞానం అనే పండు ఒకవేళ ఈ జన్మలో నీకు అందకపోవచ్చు. కానీ చేసిన సాధన ఊరికే పోదు, నువ్వు చేసిన ప్రయత్నం వేస్ట్ అవ్వదు అయ్యా. నీకు ఎప్పుడైనా ఎన్నో జన్మలో జ్ఞాన ఫలం నీకు అందుతుంది. నీకు వచ్చే మంచి తలంపు, నువ్వు చేసే మంచి పని, నువ్వు మాట్లాడే మంచి మాట ఒక్కటి కూడా రవ్వంత లేవంత చెంతాకంత కూడా వేస్ట్ అవ్వను కూడా. వాడే ఈశ్వరుడు, వాడే అంతర్యా. నువ్వు చేసిన పని నువ్వు మర్చిపోవచ్చు, నువ్వు మాట్లాడిన మంచి మాట నువ్వు మర్చిపోవచ్చు, కానీ ఆయన మర్చిపోడు. నీకు ఫలం ఇచ్చే వరకు నేను విడిచిపెట్టాడు వాడే ఈశ్వరుడు. ఆ పని లోపంలో చేసేది పని వాడు మర్చిపోడు. నువ్వు మర్చిపోవచ్చు, నువ్వు ఎవరికైనా ఉపకారం చేశారు ఆ ఫలం నీ జీవిత రూపంలో ఈశ్వరుడు ఇచ్చేస్తావు. వాడికి మరుపు లేదు, వాడు కర్మ ఫలదాత. ఎవడు ఈశ్వరుడు? ఎవరు? కర్మ ఫలం, కర్మ సాక్షి, కర్మ ఫలదాత. ఏ భగవాన్ అడిగారు, నేను చాలా కష్టాలు పడుతున్నామండి, నీకేంటి, నేనే కష్టపడకుండా తేలిగ్గా జ్ఞానం వచ్చేసింది. నువ్వు ఏదైతే సాధన చేస్తున్నావు, నేను కష్టపడిపోతున్నాను, ఏదైతే మీరు అనుకుంటున్నారో ఆ సాధనంతో పూర్వజన్మలో నేను చేసి ఉండొచ్చు కదా అని చెప్పేవారు. కానీ మనతో కలిసి మనతో పాటే ఉండేవారు. కానీ ఏదో పైనుంచి కిందకు వచ్చాను మనకి ఎప్పుడు చెప్పలేదు. కానీ మనతో పాటే ఉండేవారు, మనలో ఒకరిగా ఉండేవారు. అపాయింట్మెంట్స్ లేవు, ఇంటర్వ్యూస్ లేవు. అంచేత మీరు కంగారు పడకండి. పూర్వజన్మలో మీరు బాగా సాధన చేసి ఇక్కడికి వచ్చారనుకోండి, కొంచెం ప్రయత్నం చేస్తేనే మీ వాసన పోతుంది. పూర్వజన్మలో ఏం ప్రయత్నం చేయకుండా ఇక్కడికి వచ్చారనుకోండి, ఎక్కువ టైం పడుతుంది సాధన చేయడానికి. అంతే కాదా, కానీ పోటం పోటమే. ఏ మీరు సాధన మొదలుపెడితే మీరు కొంచెం కంచాలకి మసం దానికి కూడా తొందర 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 గంట ఆలస్యం అవుతుంది, కానీ పోటమే. అలాగే మాకు ప్రయత్నం అంటూ చేస్తుంటే పోటం పోటమేనా? ఇంకా అందులో మీకు సందేహపడక్కర్లేదు, సందేహపడవద్దు. డౌటింగ్ థామస్ల కింద మీరు ఉండొద్దు. డౌటింగ్ థామస్ల కింద మీరు ఉండవలసినటువంటి పని లేదు. మన సూర్యుడు ఉదయించక ముందు కొంత లైట్ వస్తుంది మనకు. అలాగే మీకు ఆత్మసాక్షాత్కారం కలిగే ముందు మీ అహంకారం అహంకారం తగ్గిపోతున్నట్టుగా మీకు తెలుస్తూ ఉంటుంది. మీకే తెలుస్తూ ఉంటుంది అనుభవానికి మీ తలంపుల యొక్క వేగం తగ్గిపోతూ ఉంటుంది, లోకం మీద ఆకర్షణ తగ్గిపోతూ ఉంటుంది. మీ అంతటి నుంచే ఆ బయట విషయాల మీద ఆకర్షణ తగ్గిపోతూ ఉంటుంది. భగవాన్ అంటారు, ప్రపంచం ప్రపంచం అంటే అంటే మాట్లాడగా మాట్లాడితే ప్రపంచం ప్రపంచం అంటే అది నేను ఎవరు చూడమన్నాడు, నీ వాసన చూపిస్తున్నట్టు వాసన తీసిస్తే లోకం ఎక్కడ ఉందన్నాడు. లోకంలో మాట్లాడితే లోకం లోకం అంటారండి, లోకంలో ఉందండి లోకం లోకం అంటారండి. లోకం నీ వాసన, ఆ లోక వాసన లోకం అయితే నీ మనసుని తిప్పుతోంది. అది నీ వాసనలో పొరపాటు, అది లోకం లోకం అంటే లోకం ఉంటాడు. లోపల ఈశ్వరుడు నీకు అనుభవంలోకి వచ్చే ముందు ఏమవుతుంది, నీకు అహంకారం తగ్గుతూ ఉంటుంది, నీ నమ్మకారం తగ్గుతూ ఉంటుంది, తలంపుల వేగం కూడా తగ్గిపోతూ ఉంటాయి. తలంపుల వేగం నాకు తగ్గిపోతూ ఉంటుంది, రజోగుణం తగ్గిపోతూ ఉంటుంది, తమగుణం కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడు నీకు జ్ఞానోదయం కలిగే ముందు, అది గుర్తులు చెబుతున్నారు భగవాన్, కొండ గుర్తులు చెబుతున్నారు మీకు. ఆ జ్ఞానోదయం నీకు కలిగే ముందు రజోగుణం యొక్క వేగం, తమగుణం యొక్క వేగం తగ్గిపోతూ ఉంటుంది. తర్వాత తలంపుల వేగం కూడా తగ్గిపోతుంది. తలంపులే కదా నీకు అశాంతి తీసుకొచ్చి, తలంపు లేకపోతే అశాంతి ఉంది. గాఢ నిద్రలో ఎవరైనా అశాంతిగా ఉన్నారా? ఎవరు లేరు. ఏం చేత కారణం? గాఢ నిద్రలో ఎవరు అశాంతిగా లేరు, ఎందుకు కారణం? అక్కడ తలంపులు లేవు. అదే నీ జాగ్రత్త వ్యవస్థలో కూడా నీకు ఆ స్థితి వచ్చేస్తున్నావు, జాగ్రత్త వ్యవస్థలో కూడా నీకు ఆ స్థితి వచ్చేస్తుంది. నీ ఎప్పుడు జ్ఞానోదయం అయ్యే ముందు నీకు అయ్యే గుర్తులయ్యో, గుర్తుల కోసం నేను చెబుతున్నాను. జ్ఞానోదయం అయ్యే ముందు ఒకసారి జ్ఞానం కలిగాక పురోగమించడం అంటే ఏమి లేదు, తలంపులు తగ్గించుకోవడం పురోగమించి, అజ్ఞానాన్ని అవిద్యను తగ్గించుకోవడం పురోగమించటం. అందుకే జ్ఞానం వచ్చాక ఇంక అందరూ సమానమే, ప్రకృతి గుణాలు పోయాక ఇంక అందరూ సమానమే. నీ దేహానికి పరిణామం ఉంది, మనస్సుకి పరిణామం ఉంది, నీ తెలివితేటలకి పరిణామం ఉంది, ప్రకృతికి పరిణామం ఉంది. జ్ఞానానికి పరిణామం ఏంటయ్యా? నీ పరిణామ సిద్ధాంతం జ్ఞానాంతగా వర్తించదు. ఎప్పుడైనా సరే ఎవరిని మీరు చూసి ఏమి నేర్చుకోవాలంటే, ఎవరైనా దుఃఖంగా ఉన్నారనుకోండి, వాళ్ళు ఎందుకు దుఃఖంగా ఉన్నారు అలాగా? ఎవరైనా సుఖంగా ఉన్న శాంతిగా ఉన్నారనుకోండి, వీళ్ళు ఎందుకు శాంతిగా ఉన్నారు, వాళ్ళు ఎందుకు అశాంతిగా ఉన్నారు? వాళ్ళ దగ్గర నుంచి మీరు పాఠాలు నేర్చుకోవాలి. అంబేద్కర్ అంటూ ఉంటాడు, రీబిల్డ్ యువర్ లైఫ్. ఇల్లు పడిపోయినా ఇల్లు మనం కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. లేదు ఇల్లు భాగం చెడిపోయింది అనుకోండి, ఇల్లు భాగం చెడిపోతే మనం ఏం చేస్తాం? మరమ్మతం చేయించుకుంటాం. అలాగే ఆధ్యాత్మిక స్థాయి, ఆ నైతిక స్థాయి, ఆ చైతన్య స్థాయి మీకు లేదనుకో, జీవితంతో కూడా పునర్నిర్మాణం చేసుకో, రీబిల్డ్ యువర్ లైఫ్. ఒడిస్తూ కూర్చోకు. విజయాతో భూకంపం వచ్చింది, ఇల్లు పడిపోయినాయి, మళ్ళీ ఇప్పుడు ఎవరు మట్టుగా ఇల్లు కట్టుకున్నారు, ప్రయత్నం చేస్తున్నారు, ప్రభుత్వం చేసిన సహాయం చేస్తుంటే కొన్ని సంస్థలు సహాయం చేస్తున్నారు, ఎన్నో రకంగా మళ్ళీ ఏడుస్తూ కూర్చుంటే మళ్ళీ ఇల్లు వస్తుందో. అలా కాదు, భవిష్యత్తు గురించి మీరు మళ్ళీ భవిష్యత్తు మీరు భవిష్యత్తులో జీవితాన్ని పునర్నిర్మాణం చేసుకోవడానికి ప్రయత్నించి, ఇల్లు ఎలా ఇల్లు పడిపోతే ఇల్లు మళ్ళీ కట్టుకోవడానికి మీరు చూస్తారో, అదే ఒకవేళ చైతన్య స్థాయిలో మీరు వెనక పడిపోయినా మళ్ళీ చైతన్య స్థాయి పెంచుకోవడానికి మీరు చేయవలసినది ప్రయత్నించి. అంబేద్కర్ అనుకోనట్టు భార్య దగ్గర ఒకవేళ ఎవరినో పొరపాటు చేశారనుకో, పొరపాటు చేశాను పొరపాటు చేశాను ఎలా అనుకోకు, ఆ పొరపాట్లు అని చెప్పారు. పొరపాటు చేశాను పొరపాటు చేశాను అనుకోవడం కల పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చెయ్యి, అప్పుడు మీకు భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. దేహానికి పరిణామం ఉంది, లోకానికి పరిణామం ఉంది, తెలివితేటలకి పరిణామం ఉంది, శరీరానికి పరిణామం ఉంది, అన్నిటికీ పరిణామం లే, చైతన్యానికి పరిణామం లేదు, జ్ఞానానికి పరిణామం లేదు అయ్యా. ఒకసారి వస్తే ఆ జ్ఞానంలో స్థిరపడ్డాయని చెప్పేది వింసారంగా ఉంటుంది, సమానంగా ఉంటుంది. తెలివితేటలు పెంచుకోవచ్చు, తెలివితేటలు కూడా పెంచుకోవచ్చు. అంటే కొంతమంది అనుకుంటారు వాళ్ళకి పుట్టి తోడేసి తెలివితేటలు మాట్లాడే వస్తాను, అలా అనుకోవద్దు. తెలివితేటలు కూడా పెంచుకోవచ్చు ప్రయత్నం చేసే. భగవాన్ ఇక్కడ చెప్తారంటే నీలో ఉన్నటువంటి ఆనందం నీకు అనుభవం లేనప్పుడు లోకానికి ఆనందం ఎక్కడి నుంచి తెచ్చిస్తావు? లోకానికి చేసే గొప్ప మేలే అని చెప్పమంటావా? నీ హృదయంలో ఉన్న ఆనందాన్ని పట్టుకో, అక్కడ లోకానికి పంచిపెట్టచ్చు. నీ హృదయంలో ఆనందాన్ని పట్టుకో, ఆనందాన్ని తీసి లోకానికి పంచిపెట్టచ్చు. నీ హృదయంలో ఆనందం, నీ హృదయంలో ఆనందం అనుభవం లేనప్పుడు నీ లోకానికి ఆనందం ఎక్కడి నుంచి తెచ్చిస్తావు? నువ్వు ముందుని బాగుపడటానికి ప్రయత్నించే ఇతరులను కూడా బాగు చేయొచ్చు. భగవాన్ ఏమంటే ఆనంద సముద్రం ఉండాలి అని మృగంలో ఆనంద సముద్రం ఉండే అది పొందుతుంది. ఎప్పుడది అది పొందుతుంది? పొందే ముహూర్తం ఈశ్వరుడు పెట్టుకుంటాడంటే అది అన్న మీ అనుగ్రహంగా పొందుతుందా? నా తెలివితేటలు వల్ల నేను చేసే సాధన వల్ల పొందుతుంది. ఒక ఏదో సాధన చేస్తాననుకో, సముద్రం పొందేటువంటి సాధన నేను చేయగలను, ఏదో చేస్తాను, కొన్ని సాధన చేయ సాధన చేసినట్టు నటిస్తాను. సాధన చేయకపోయినా సాధన చేసినట్టు నటిస్తాం. ఇంతకుముందు మనం సాధన చేసిన దాంట్లో ఒక గణ సాధన చేస్తే 55 నిమిషాలు నటనే లోపల ఆనంద సముద్రం ఉంది, లోపల మోక్షం లోపల ఉంది. ఈ తలంపులే నీకు అంటే అంటే తలంపుల్లో ఏ ఉందని మీరు అనుకోవద్దు. వేదంగా ఒక రుక్కుంది, వీటి చూచిన తూర్పు చూచిన పడమరక చూచిన ఉత్తర వైపుకి చూచిన దక్షిణ వైపుకి చూచిన ఏ ఈశాన్యం ఆగ్ని నైరుతి ఏ మూలంగా చూచిన ఓ ప్రభువ, ఓ పరమేశ్వరుడ, ఓ సర్వేశ్వరుడ, పవిత్రమైన తలంపులు నా హృదయంలో గోచరెట్టి చెయ్యి. ఎటు చూచిన ఎవరి వంక చూచిన, ఎటు చూసిన ఎవరం ఏ దిక్కులోకి చూచిన, ఏ దిక్కులోకి చూచిన పవిత్రమైన తలంపులు, పరమ పవిత్రమైన తలంపులు నా హృదయంలోకి వచ్చేటట్టు చూ సర్వేశ్వరుడు. అంతకంటే నాకు అదనం ఏం చేయక్కర్లేదు. భక్తుడు ఎంత తెలియని వాడో చూడండి, నాకు పవిత్రమైన తలంపులు రాకపోతే, పరమ పవిత్రమైన తలంపులు నా హృదయానికి రాకపోతే పరమ పవిత్రుడు నువ్వు నాకు ఎలా తెలియబడతావు? అంటే నువ్వు పరమ పవిత్రుడు అంటే నాకు పరమ పవిత్రమైన తలంపులు వచ్చేదాగానే నా ఆశీర్వదించవయ్యా. ముందుకెళ్ళి ఎవరిని ఇలా ఇతరులు మాట చెప్తారండి? దోష రహితిని నాలో ఐక్యమై, నాలో ఐక్యమై, నాలో నాలో కలిసిపో. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఆయన ఇచ్చి ఇందులో కలవడానికి ఇంక దేహాభిమానం తగ్గదు. మళ్ళీ ఈ మాటలు మీరు ఎవరితో చెప్పకండి. దోషరహితులేమో నాలో ఐక్యమవు, అంటే ఆయన ఇందులో ఐక్యం అవడానికి ఈయన అజ్ఞానం పోదు, అవిద్య పోదు, దేహబుద్ధి పోదు, సైతాన్ని పోదు. ఆయన ఎందుకు ఐక్యం ఉంటాడని తెలుసండి, ఈయన అజ్ఞానం పోవడానికి చెప్పకుండా చెబుతున్నాడు. అక్షమణ వారు అంతా కూడా రసమయం, భయం లేకుండా నేను మీ దగ్గరకు వచ్చాను, భయం లేకుండా మీ దగ్గరకు వచ్చాను, మీ ఎదురు రావడం నేనేం భయపడలేదు. నాలో ఐక్యం అవడానికి నీకు భయం ఎందుకు? మళ్ళీ వెనక్కి చూసుకుంటాడు భగవాన్, నేను భయపడకుండానే దగ్గరకు వచ్చాను అంటాడు. భయపడకుండా నీ దగ్గరకు రావడానికి కూడా మీ అనుగ్రహమే తీసుకొచ్చింది. మళ్ళీ మాట ఆయన ఆయన మాట తిరగేసేసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఆయన మాట మళ్ళీ రెండో వాక్యంలోకి వచ్చి తిరగేసేసుకుంటాడు. జాగ్రత్త పడుతున్నాడు ఇక్కడ. నేను భయపడకుండా నీ దగ్గరకు వచ్చాను, నేను భయపడకుండా నీ దగ్గరకు వచ్చాను, భయపడకుండా నీ దగ్గరకు వచ్చిన శక్తి ఎవరు ఇచ్చారు, అనుగ్రహం ఇచ్చారు, ఎవరు ఇచ్చారు, నువ్వే ఇచ్చావు. మెరుపు ఎంత మెరుపుగా ఉంటున్నాడో చూడండి. ఏమైనా ఇంత బహు జాగ్రత్తగా ఉంటున్నాడో చూడండి. అంటే ఉపనిషత్తు చెబుతుంది ఈ సత్యాన్వేషకుడు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే, కత్తి అంచు మీద నడిచేవాడు ఎంత జాగ్రత్తగా నడవాలో సత్యాన్వేషకుడు కూడా అంత జాగ్రత్తగా ఉండాలి. కానీ మాటలో కానీ ఈ చేతలో కానీ వ్యవహారంలో కానీ అయినా జ్ఞాపకం వస్తే నేను దగ్గరకు వచ్చాను. ఆ జ్ఞాపకం తీసుకొచ్చినవాడు ఎవడు? నువ్వే. జ్ఞాపకం తీసుకొచ్చినవాడు నువ్వే. అరుణాచలం తీసుకొచ్చినవాడు నువ్వే. అని నువ్వేంటి, నువ్వెక్కడ ఉన్నాను? నేను లేకుండా చేసేసాం. లక్షలాది తలంపులు రాని వస్తే రాని, కానీ ఈ తలంపులన్నీ ఎవరికి వస్తున్నాయి? దేహంతో కదాచ్యం పొందే తలంపులు వస్తున్నాయి. ఆ తలంపులు ఊడిపోతాయి. మిగతా తలంపులకి అస్తిత్వం లేదు అసలు, మిగతా తలంపులకి అస్తిత్వం లేదు. ఆ మొదటి తలంపు ఎక్కడి నుంచి అయితే వస్తుందో దాన్ని ఉపసంహరించి 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 అయినా చేస్తాడు. ఆ జ్యోతి స్తంభాన్ని ఉపసంహరించి 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 గురువపు ఎలా దాల్చాడు, అలాగే ఆ మొదటి తలంపుని ఉపసంహరించి ఉపసంహరించి విత్డ్రా చేసి విత్డ్రా చేసి విత్డ్రా చేసి విత్డ్రా చేసి అందుకే చెప్తారు పై పై లీదేవాడికి జ్ఞానం రాదు, లోపలికి దిగిన వాడికే ఆత్మరక్షణ జ్ఞానం ఇచ్చి జరుగుతుందని. పై పైన లీదేవాడికి జ్ఞానం రాదు, లోపలికి నిరిగిన వాడికి జ్ఞానం తెలుస్తుంది. అంటే మూల తలంపుని ఉపసంహరిస్తుంటే ఉపసంహరిస్తుంటే అది ఎక్కడైతే వదిలిస్తుంది అక్కడికి వెళ్ళి అణిగిపోతుంది. అప్పుడు మీకు దేని రావడం మీకు తెలియబడతాడు. అప్పుడు ప్రకృతి మీకు మీరు రావాల్సినటువంటి పనులు ఇంతకాలం దేహంతో తాదాక్ష్యం పొందింది అని అంతకాలం నీకేవో సందేహాలు వస్తూనే ఉంటాయి. ఒక సందేహం పోతే ఇంకో సందేహం వస్తున్నాయి. ఈ సందేహాలు నీకు కూడా తలంపులే, ఇవన్నీ వస్తూ ఉంటాయి, ఇలా వస్తూనే ఉంటాయి. సందేహాలు క్లియర్ చేసుకుంటూ సందేహాలు క్లియర్ చేసుకుంటూ సందేహాలకు అతీతంగానే వెళ్ళలేము. ఈ సందేహాలు ఏ నేనికి వస్తున్నాయి, ఆ నేను పోగొట్టుకుంటే సందేహాలు కూడా పోతాయి. అంటే సందేహాలను తొలగించుకుంటూ సందేహాలు లేని స్థితిలో చంద్రబోయ్యా, సందేహాలు ఏ తలంపుకి వస్తున్నాయో, ఏ మూల తలంపుకైతే ఏ తొలి తలంపుకైతే సందేహాలు వస్తున్నాయో దాన్ని తొలగించుకుంటే వాడు సందేహ రహితుడవుతాడు. మన తల్లి గర్భం నుంచి శరీరం మామూలుగా వస్తుంది, న్యాచురల్ డెలివరీ అంటారు. ఆ న్యాచురల్ డెలివరీ అవ్వదనుకోండి, వాళ్ళప్పుడు సర్జరీ చేస్తారు. సరే దేహం ఏదో రకంగా బయట పడతాను తల్లి గర్భంలో నుంచి మామూలుగానో లేదా సర్జరీ వల్ల. కానీ నీ అహంభావం నుంచి తల్లి గర్భంలో నుంచి నీ దేహం ఎంత ఎలా బయటపడిందో అంత తేలిగ్గా నీ దేహాభి మానవుడి నుంచి దేహ బుద్ధుల నుంచి నువ్వు బయట పడలేవయ్యా. స్వప్రయత్నం కాల పరిపక్వం గురువు కటాక్షం ఈశ్వర కటాక్షం పరమేశ్వరుడు సర్వేశ్వరుడు సృష్టికర్త ఇంటర్ఫీరియన్స్ లేకుండా దేహం నీ తల్లి గర్భం నుంచి దేహం ఎంత తేలిగ్గా వస్తుందో నీ దేహాభిమానం నుంచి దేహ బుద్ధుల నుంచి అంత తేలిగ్గా నువ్వు బయటకు రాలేవయ్యా. లోపల ఏదో ఉంది అనుకుంటున్నావు, బయట ఏదో ఉంది అనుకుంటున్నావు, రిపీటెడ్ కదండి. లోపల ఏదో ఉంది అనుకుంటున్నావు, బయట ఏదో ఉంది అనుకుంటున్నావు, లోపల బయట ఉన్నది ఉంటేనే అయ్యా. ఈ దేహబుద్ధిని దేహాది మనం శవబుద్ధిని తీసుకో పక్కన పెట్టు, అంతటా ఉన్నది ఉంటేనే సంగతిని కానుకంలోకి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నిజమైన దేహంతో కావాల్సిన పొందడం మనకి అలా తలంపులు లేవు. ఏదైతే మనం నేను నేను అంటున్నవాళ్ళు నిజం కదా, ఈ తలంపే మనం నేను నేను అంటున్నాం కదా, ఒక తలంపే కానీ అది నిజం కాదు. కానీ మనం ఏదైనా మనం నిజాన్ని తెలుసుకోవడానికి ఈ దేహంతో కావాల్సిన కొంచెం తలం పడ్డొస్తుంది. కానీ ఏ తలంపు అయితే ఏ మూల తలంపు అయితే నీకు అడ్డొస్తుందో నువ్వు సాధనని దాని మీద గురిపెట్టవయ్యా. ఆ మూల తలంపుని వినియోగించే నీ సాధనలో నువ్వు అది చెవిటిని మానేసి ఏం నువ్వు సాధన చేసినా చెవులు వాడితే సమానం. నువ్వు ఏదో మంచి చేస్తే పుణ్యం వస్తుంది కదా, అన్ని నిజమే. వ్యవహారిక సత్యాలు అన్నీ కూడా వ్యవహారిక సత్యం. కానీ నగర సత్యం నీకు అనుభవంలోకి రావాలంటే ఆ మూల తలంపు మీద కనుక నువ్వు సాధన వినిపెట్టకపోతే ఎన్ని సాధనలు చేసిన చెయ్యని వాడు తెలుసున్నాను. పొట్ట మీద ఎన్ని దెబ్బలు కొట్టినా పాము చావదు. పాము తలకాయ మీద దెబ్బలు కొట్టినప్పుడు పాము చనిపోతుంది, కానీ పొట్ట మీద ఎన్ని దెబ్బలు కొట్టినా పాము చావదవయ్యా. ఒకవేళ సాధన చేస్తే సాధన చేస్తున్నా అనుకుంటాయేమో, ఏమి సాధనలు చేసిన నీ సాధన, నీ సాధన ఇది ఎక్కడుంది? మూల తలంపు మీద ఉండే మూల తలంపుని అనివాళ్ళు చేస్తున్నావా నీ సాధనలో? చేతుండదనుకో నీ సాధన యొక్క ప్రయోజనం ఏమి లేదు. అందరూ నీకేమైనా పుణ్యం రావచ్చు, కొంత నిగ్రహం రావచ్చు. నువ్వు ఎవడో నీకు జరిగితే నువ్వు ఎట్టగలిసి నీ శాస్త్రంలో కాదు, ఎక్కడ నీ హృదయంలో ఎత్తకాలి. నువ్వు హృదయంలో ఎదిగితే నీకు దేనికి తెలుస్తాడు? శాస్త్రంలో ఎదిగితే పాండిత్యం వస్తుంది. వాకులు చూడదు, శరీరం చూడదు, ధనమే చూడదు, పాండిత్యం కూడా చూడదు. భగవాన్ చెప్తుంటారు కానీ మీరు బాగా అసలు వదిలేసి పాండిత్యంలో పడ్డారు అనుకోండి, నలుగురు దండలేస్తారు, నలుగురు భోజనాలు పెడతారు, అసలు సున్నాను వాడు. కాబట్టి మీరు బాగా పెద్ద పనులు చేసి మీరు సరిపోయాక శ్మశానికి 100 మంది ఎక్కువ వస్తారు, అసలు సున్నా. అంటే మీరు నేను నేను అంటున్నారు, నేనేమన్నా నేనేమన్నా అంటున్నారా, నేనెవడన్నా అడిగాడు ఎవరు అడిగే అడుగుతాడు, నేనెవడండి, నేనెవడు, నేనెవడని మీరు అంటా ఉంటారు కదా. ఆ ఎవడు సరే సరే ఉదయండి ఎవడు, అసలు నేనెవడంటే నేనెవడని భగవాన్ అడుగుతున్నాడు. అంటే భగవాన్ ఏమంటున్నారంటే నేనెవడో చెప్పమంటావా, దేహంతో కలిసే తలంపుగానే నేను ఆ బుజ్జిగానే నేనంటున్నాను అయ్యా నేను. ఏమంటే అడిగేవాడు ఎంత సూక్ష్మ బుద్ధి అడుగుతున్నాడు, అలా చెప్పేవాడు కూడా నాకు సటిలించడంతో చెప్తున్నాడు చూడండి, ఆ క్లారిటీ చూడండి. అందుకే మీరు నేనేమన్నా తెలుసుకో, నేనేమన్నా తెలుసు, ఇది పాట అయిపోయింది మీకు మిత్రి అందరి దగ్గర. ఎవరో మాట ఉందైనా నేనెవరో, నేనెవరో అంటే నేను నేనెవడు నేనెవడన్నా నేనెవరని వాడు సూక్ష్మ గుర్తి అడిగాడు. భగవాన్ ఏమంటే ఆ నేనెవడో చెప్పమంటావా, ఏ తలంపు అయితే నీ దేహంతో సాధాత్యం పొందుతుందో ఆ తలంపును తెలుసుకోమని చెప్పడానికి నేనెవడో తెలుసుకోమంటున్నాను అయ్యా. వీడు ఎలా అడిగాడు, ఇంకోటి ఏమో అడిగాడంటే నువ్వు నువ్వు తెలుసుకో, నువ్వు నువ్వు తెలుసుకో, నువ్వు నువ్వు తెలుసుకో అన్నావు అంటున్నావు. నువ్వు తెలుసుకుంటే నువ్వు తెలుసుకుంటే ఎవరిని తెలుసుకోమని అన్నాడు ఇంకొకడు. అవును భగవాన్ నన్ను ఎవరిదో నవ్వాన్ని తెలుసుకోమని, నువ్వు దేహంలో ఉన్నప్పుడు చైతన్యమే, మనసులో ఉన్నప్పుడు నువ్వు చైతన్యమే, నువ్వు సరిపోతున్నావు అనుకున్నప్పుడు కూడా చాలదని వస్తే నేను నేను తెలుసుకోను. అందులో నువ్వు ఎవరిదో ఉన్నావు నవ్వాన్ని తెలుసుకోమని, అంటే నేలగా ఉన్నావు, ఆత్మగా ఉన్నావు, చైతన్యంగా ఉన్నావు, చాలదని వస్తువుగా ఉన్నావు, ఆ వస్తువుని తెలుసుకోమని అర్థం. నువ్వు నువ్వు తెలుసుకోమంటే భగవంతు మీకు ఒకటి చెప్పాడు, ఈ మధ్య నాకు ఇంటికాడ బాగా ఎక్కువన్నాయని చెప్పాడు. ఏమో ఇంటికాడ ఇంట్లో పెన్షన్లు ఉంటాయి, ఆర్థిక సమస్యలు ఉంటాయి, ఇంట్లో ఒకరికి ఒకరు పడదు, ఇంట్లో ఇబ్బందులుగా ఉంటున్నాయండి, ఇంట్లో చాలా పెన్షన్లుగా ఉంటుంది, ఇంకా సాధన ఎక్కడ చేయగలమని మేము ఇంట్లో ఇంట్లో పెన్షన్లుగా ఉంటున్నాయి, ఇంట్లో బాధపడుతున్నాం, సఫరింగ్ అవుతున్నాయని చెప్పాడు. అతను చెప్పిన హృదయపూర్వకంగా చెప్పాడు. భగవాన్ అతను అర్థం చేసుకున్నాడు, అతన్ని అర్థం చేసుకున్నాడు. భగవాన్ అన్నారు, నువ్వు ఇంటికాడ సంతోషంగా ఉన్నా బాధపడుతున్నా, నీ హృదయంలో నిదానం తెలుసుకోవడం కదా ముఖ్యం. నీ సఫరింగ్ నువ్వు ఇంటికాడ పడే బాధ నీ హృదయంలో నిదానం తెలుసుకోవడానికి సహాయం చేస్తాను, ఆ బాధ మంచిదే అన్నారు. సాక్రటీస్ అంటాడు, ఇట్ ఈస్ టైమ్ టు డి పార్ట్. సాక్రటీస్ మెషిన్ పెట్టి చంపేశారు. మోటల్స్ అందరూ ఇమ్మోటల్స్ అవరు, మోటల్స్ అందరూ ఇమ్మోటల్స్ అవరు, ఎవరో పొద్దుమంది అవుతారు ఇమ్మోటల్స్. కొంతమంది వాళ్ళు చచ్చిపోయి కూడా బతుకుతూ ఉంటారు, వాళ్ళు చనిపోయి బతుకుతారు, వాళ్ళు వాళ్ళు ఇంటికి చనిపోతారు, అంటే మన హృదయంలో ఉండటానికి చనిపోతారు, మట్టిలో కలిసిపోతానికి చనిపోరు. మన శరీరం చనిపోయినప్పుడు మనం మట్టిలో కలిసిపోతాం, కొంతమంది మట్టిలో ఇంటికి కలుస్తారంటే ఆ దేహం అడ్డు రాకుండా, దేహం అన్నప్పుడు దేహ మర్యాద ప్రకారం దూరంగా కూర్చోవాలి. కొంతమంది ఎందుకు చనిపోతారంటే ఆ దేహం పోతే మన హృదయంలో శాశ్వతంగా ఉండటానికి చనిపోతారు. అంటే దేహం ఉన్నప్పుడు దేహ ధర్మం ప్రకారం ఉండాలి. ఆ దేహం గోకులు కట్టేస్తాడు అనుకోండి, వాడు మన హృదయంలో శాశ్వతంగా నివసిస్తాడు, గోతులు ఉన్నాడే మనం అనుకుంటాం, అది గోతులు లేడు, మన హృదయంలో నిలబట్టడం కోసం, దేహం కూడా అద్దె లేకుండా మన హృదయంలో నిలబట్టడం కోసం వాడు గోతులు కాదు పాచి పెట్టబడతాడు. వాడిని ఇమోటల్స్ అని పిలుస్తారు. ఇమోటల్స్ అంటే ఇమోటల్స్ అవ్వలేరు. దేహం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను అనుకున్నాడు ఎవడు ఇమోటల్ అవ్వలేడు. దేహం చనిపోయినప్పుడు కూడా నేను ఉంటున్నాను అనుకున్నాడు ఇమోటల్ అవుతాడు. వాళ్ళు ఇమోటల్స్ అంటారు అటువంటి వాళ్ళు. సాక్రటీస్ ఒకడు, సాక్రటీస్ విషయం పెట్టి చంపాడు. ఆ విషయం ఇచ్చినప్పుడు సాక్రటీస్ అంటాడు, ఇట్ ఈస్ టైమ్ టు డిపార్ట్, నా దేహం చనిపోయే టైం వచ్చేస్తుంది. ఐ ఫుడ్ బై యూ టీ, మీరు ఉంటున్నారు నేను చచ్చిపోతున్నాను, నాకు ఎవడైతే విషయం ఇస్తున్నారు మీరందరూ ఉంటున్నారు నేను చనిపోతున్నాను, ఇచ్చి బెటర్ గదలను, నేను బతుకున్నట్టు మంచిదో నేను చచ్చిపోవటం మంచిదో అది ఈశ్వరుడికే బాగా తెలుసు. అయితే బాయ్ ఉంటుంది ఇక్కడ చెప్తాడు, ఉచి నువ్వు బెటర్ గాడలో, నేను ఇప్పుడు చనిపోవటం మంచిదే ఉండటం మంచిదే అది ఈశ్వరుడికి తెలుసు బాగా. భగవంతుడికి ఒక్కడికే తెలుసు, ఒకవేళ చనిపోవటం మంచిదో ఇంకా బతికుంటాం మంచిదో అనేది ఎవరికి తెలుసు? ఈశ్వరుడికి. ఈ జడ్జి ఈశ్వరుడే నిర్ణయం చేసేవాడు, ఈశ్వరుడే. ఈశ్వరుడు నిర్ణయం ఎలా ఉందని ఒకవేళ ఒకవేళ నీకు ఇంటి కాడికి సఫర్ అవుతుందని అంటున్నాను, నీ సఫరింగ్ వల్ల ఆత్మజ్ఞానం ఇది తొందరగా వస్తా, సఫరింగ్ మంచిదే. అది తిరగ్గారి గమ్యం ఏంటి? భారతదేశానికి స్వాతంత్రం. ఒకవేళ నేను జైల్లో ఉండటం వల్ల భారతదేశానికి స్వాతంత్రం తొందరగా వస్తే జైల్లో ఇష్టంగా ఉంటాను. అదే ఇక్కడ భగవాన్ చెప్పింది, ఒకవేళ నువ్వు ఇంటికాడు ఉండి సఫర్ అవుతాను అంటున్నావు, నీ సఫరింగ్ నీకు జ్ఞానం కలగటానికి, నీకు జ్ఞానాలు ఇవ్వడానికి సహకరిస్తే ఆ సఫరింగ్ కూడా మంచిది, అది చెడ్డదేం కాదు. మీరు ఫాలో అవుతున్నారు కదా సబ్జెక్టు, ఎక్కడ కన్ఫ్యూజన్ ఉందా నీకు? కన్ఫ్యూజన్ ఏం లేదు కదా, క్లారిటీ వస్తాను కదా మీకు. ఇప్పుడు తెలంగాణలో నా లక్ష్యం అంటే నా లక్ష్యం అది కాదు, నేను జైల్లో ఉంటాను, నా లక్ష్యం తొందరగా నెరవేరుతాను. జైల్లో ఉంటాం నా ఇష్టంగానే ఉంటాను, అయిష్టంగా ఉంటాను. ఇది ఇక్కడ భగవాన్ చెప్పింది, నీ ఇంటికాడు ఉండి బాధలు పడుతున్నాను అంటున్నావు, నీ బాధలు నీకు జ్ఞానోదయం కలగడానికి సహకరిస్తే ఆ బాధలు నీ ఇష్టంగా అనుభవించవచ్చు. చైతన్య స్థాయి పెరగాలంటే, జ్ఞానోదయం వేగంగా రావాలంటే, కల్చర్డ్ పీపుల్ తోటి నోబుల్ పీపుల్ తోటి స్నేహాలు చేయాలి. హైలీ కల్చర్డ్ పీపుల్ తోటి స్నేహం చేయాలి అంటే మనకంటే ఎక్కువ బుద్ధిమంతులతో, మనకంటే ఎక్కువ చైతన్య స్థాయి వాళ్ళతోటి, మనకంటే ఎక్కువ సహృదయం వాళ్ళతోటి మనం స్నేహం చేస్తే మనకి ఏ ఆలోచన ఉన్నా మనకి ఏ తరంపులు అడ్డొస్తున్నాయి కదా ఈశ్వరు అనుభవానికి, ఆ తరంపులు మనకు తెలియకుండా పోతాయి. ఎలా పోతాయంటే, సిఎస్ సిఆర్ అని ఇద్దరు ఉన్నారు. సిఆర్ అంటే సి రాజుగా పడతారు, సి అంటే సుబ్రహ్మణ్యం, సి సుబ్రహ్మణ్యం. ఆయన ఈ ఆహార సంస్థ స్థాపించిన ఫుడ్ మినిస్టర్ చేశాడు, గవర్నర్ చేశాడు, మద్రాస్ స్టేట్కి ఫైనాన్స్ మినిస్టర్ చేశాడు 10 ఇయర్స్. ఆయన ఈ మధ్యనే చనిపోయాడు, 90 ఏళ్ళు బతికాడు, ఈ మధ్యనే చనిపోయాడు. చనిపోయే ముందు ఒక ఆర్టికల్ రాశాడు, చనిపోయే ముందు ఇంకో ఒక నెల ముందు చనిపోతాడు. అందులో నా చిన్నతనంలో మాట్లాడితే కోపం వచ్చింది, ఇంట్లో కోపం వచ్చింది, బళ్ళలో కోపం వచ్చింది. పెళ్ళలో నేర్చారంటే కోపం వచ్చింది, ఇంటికాడ అమ్మాయి అంటే కోపం వచ్చింది, పెళ్ళి అయ్యాక భార్య మీద కోపం వచ్చింది, పెళ్ళి అవ్వకుండా ఉంది అమ్మ మీద కోపం, పెళ్ళి అయ్యాక భార్య మీద కోపం, చదువుకున్నంత కాలం నేర్చుకోలేదు కోపం, చదువు బాగానే చదివాడు కానీ కోపం వచ్చేసాడు తొందరగా. కానీ ఆ కోపం తగ్గించుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేయడానికి, నాకంటే ఎక్కువ చైతన్య స్థాయి ఉన్న వాళ్ళతోటి, నాకంటే సౌరమైన వాళ్ళతోటి, నాకు పూర్వజన్మలు నేను చేసుకున్న సంస్కారాన్ని బట్టి వాళ్ళతో నాకు స్నేహాలు అబ్బాయి. మహాత్మా గాంధీ, రాజాజీ పటేల్, రాజేంద్ర ప్రసాద్, నోబుల్ సోల్స్, అడ్వాన్సర్ సోల్స్, జెపీ, వాళ్ళందరితో మాత్రం నాకు స్నేహాలు కలిగినాయి. వాళ్ళందరితోటి నాకు నాకు స్నేహాలు కలిగి, వాళ్ళని చూసి నేను గర్వపడుతున్నాను. వాళ్ళని చూసి ఎందుకు గర్వపడుతున్నారంటే, నాకు జ్ఞానోదయం కలగడానికి ఏ వాసం పడ్డు వస్తున్నాయో నాకు తెలియకుండా వాళ్ళు చాలా శాఖ వాసం అనపోయింది. కొంతమంది ఎంతో సభ్యత ఉంటుంది, మాట్లాడితే సభ్యతగా మాట్లాడతారు, మాట్లాడితే సంస్కారంగా మాట్లాడతారు. ఆ మాటలో సభ్యత ఉంటుంది, మాటలో సంస్కారం ఉంటుంది, మాటలో నాగరికత ఉంటుంది. వాళ్ళతో నాకు దైవికంగా నేను పూర్వజన్మలో చేసుకున్న పుణ్యకర్మలు ఏమిటి, వాళ్ళతో నాకు సహకాశాలు వచ్చినాయి. అయితే ఈ చింకోపం, మాట్లాడితే కోపం, చిరాకు, ఇవన్నీ నేను ప్రయత్నం చేసి బాగట్టుకోలేదు, వాటంతటే రానిపోయి ఆయనకి భారతరత్నని టైటిల్ ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు నిజంగా భారతరత్న అయ్యాను, రాజ్యంగా నేను చేసిన దేశానికి నేను చేసిన సేవను బట్టి, దేశానికి నేను చేసిన నేనని బట్టి నాకు భారతరత్నం ఇచ్చారు. అది ముఖ్యం కాదు, లోపల కూడా రత్నాన్ని, ఆ లోపల రత్నాన్ని ఎలా చేయాలంటే నేను సాధన చేసి అవ్వలేదు, నేను సాధన చేసి అవ్వలేదు. నాకంటే హైలీ అడ్వాన్స్డ్ సోల్స్, కల్చర్ సోల్స్, నా బ్లెస్డ్ సోల్స్ వాళ్ళతో సహవాసం, నేను పూర్వజన్మలో చేసుకున్న పుణ్యాన్ని బట్టి వాళ్ళతో సహవాసం నాకు అడ్డింది. అవ్వటం వల్ల ఎంత నెలగా బాగుపడ్డాను, అడ్వాన్స్డ్ సోల్ని అయ్యాను. అంటే నువ్వు ఇలా ఉండాలనుకోవద్దు, అలా ఉండాలనొద్దు, ఇలా ఉండాలని అనుకోవద్దు. నీకు టైం లేదు, నీ శరీరానికి చావు వచ్చేస్తుంది. నీ లగేజ్ సర్దుకోలేదంటే రైలు ఆల్సింది ఎలా వస్తుంది? రైలు వచ్చే టైంకి రైలు వచ్చేస్తుంది, లగేజ్ సర్దుకోలేదంటే నీ కోసం రైలు ఆల్సింది వెళ్ళిపోతుంది. మీరు ఎవరో మీరు చేసుకోకుండా ఇలా ఉంటాం అలా ఉంటాం అంటే ఈరోజు దేహానికి చావు వస్తుంది, బయటికి పోతారు. ఎంతసేపు ఉంటారు మీరు? మీరే ఉంటే మానేసి అలాగా ఇలాగా ఎంతకాలం ఉంటారు మీరు? ఈ గొడవ లేదులేండి, ఇలా ఉన్నాం అలా ఉన్నాం, ఇలా ఉండాలి అలా ఉండాలని ఏవో అనుకోవద్దు. చూడండి అవన్నీ తలంపులు, అవన్నీ వదిలేయండి, అవన్నీ వదిలేయండి. మీ తలంపులు ఇలా ఉండాలని అనుకోవద్దు, అలా ఉండాలని అనుకోవద్దు. దానివల్ల మీకు ఎనర్జీ వేస్ట్, టైం వేస్ట్, కాలం ఖర్చు అయిపోతుంది. మీరు ఎలా, మీరు ఏం చేయాలంటే, ఈ శరీరమే నేననే తలంపులు చూశారు. దానికి రూపు లేకుండా చేయటానికి ప్రయత్నం చేయండి. ఎలా ఉండాలి అలా ఉండాలని అనుకోద్దు. ఎలా ఉండాలని కూడా చెప్పేది దొంగనేని, అలా ఉండాలని చెప్పేది దొంగనేని. ఆ దొంగనేని యొక్క రూపు మారితే కానీ ఆ దొంగనేనికి ఒక రూపం ఉంది. అది అసలు ఆత్మకు రూపం లేదు, ఆత్మకి రూపం లేదు. మీకు రూపం అంటే ఇష్టం కాబట్టి ఆత్మకు రూపం లేదు కాబట్టి అది మంచిదైనా తెలుసుకోవడానికి మీరు ఇష్టపడటం లేదు. ఏం లాజిక్గా చూడండి. ఆత్మకు రూపం లేదు, ఆత్మను తెలుసుకోవాలని బుద్ధి పట్టడం లేదు మీకు. ఇంకా దానికి రూపం లేదు, మీకు రూపం అంటే ఇష్టం. ఆ రూపం లేదు మీకు ఇష్టం ఎవరు కలగ చేస్తున్నారు? దేహంతో ఏ తలంపై అయితే తాదాక్ష్యం పొందుతుందో ఆ తలంటే మీకు దేహం మీద ఇష్టం కలిగేలా చేస్తుంది. దేహంతో ఏ తలంపై అయితే తాదాక్ష్యం పొందుతుందో దాని రూపు మీరు మారిస్తే కానీ, దాని రూపు మీరు డిస్ట్రాయ్ చేస్తేనే కానీ, దాని రూపు మీరు తొలగిస్తేనే కానీ రూపం లేని ఆత్మ మీకు తెలియదు అయ్యా. మీరు ఎవరో బాగా పండితులున్నారు అలా ఉంటే బాగుంది, ఎవరు ధనవంతులు కనిపిస్తున్నారు అనుకోండి మీకు అలా ఉంటే బాగుంది, ఎవరైనా బాగా చదువుకున్న వాళ్ళు కనిపిస్తున్నారు అనుకోండి అలా ఉంటే బాగుండు అని దొంగనే ఏం చేస్తారు? దాని విచారణలోకి రానివ్వకుండా, దాన్ని వంక మనం చూడకుండా, ఇలా ఉండు అలా ఉండని ఇలా చెబుతూ ఉంటుందని రోజుల శరీరంలో సాగు వచ్చేస్తున్నట్టుంది. అది సైతం సైతం లాగా ఉంటుంది. అది సబ్జెక్ట్ ఎంత లోతులకెళ్ళి ఎంత అంటే మనం ఏ లేదండి ఎవరి వైపు గోహలో తీసుకెళ్ళటం కోసం మాట అనుగ్రహం ఆ చూపు మన గ్రహం ఏదో పన్నెండు మాట్లాడటం కాదు. ఇది అవుట్ ఆఫ్ గ్రేస్, అవుట్ ఆఫ్ కంపాషన్, అవుట్ ఆఫ్ లవ్. నీ హృదయంలో దేవుడు ఎలా ఉంచాడు, అలా ఉంటాడా, ఎలా ఉంటాడా, ఎలా ఉంటాడు, ఆ గొడవల్లో కెలకమే, ఆ గొడవలు సృష్టించింది గొడవద్దామనే అంటే ఎంత మెలకువగా చెప్తున్నాడు చూడండి. నీ హృదయంలో దేవుడు ఉన్నాడు, వాడు ఎలా ఉంటాడు, అలా ఉంటాడా, ఎలా ఉంటాడా, అక్కడ లింగిన తర్వాత ఎలా ఉంటాడు, ఇలా ఇటువంటి తలంపులోకి వెళ్ళకండి, ఇటువంటి సంకల్పాల్లోకి వెళ్ళకండి. మీరు దారి తప్పిపోతారు. ఆ నిజాన్ని పోగొట్టుకునే తరలు ఎలా ఉందో మీ గెలుపులోకి వస్తుంది. ఆ నిజాన్ని మీరు తొలగించుకోలేరు అనుకోండి, మీరు ఊహించినట్టుగా అది ఉండదు. దాని నిజాన్ని తొలగించాక అది ఎలా ఉందో అలా మీకు తెలియబడుతుంది. ఇంకా మీ ఊహ కందదు, ఆ ఊహ నిజాన్ని నిజాన్ని ఊహిస్తుంది. నిజాన్ని యొక్క ఊహలు కందదు, నిజాన్ని తొలగించుకున్నాక ఆ వస్తువు మీకు ఉన్నది ఉన్నట్టుగా వ్యక్తం అవుతుంది. దాని గురించి ఊహించడానికి ప్రయత్నం చేయకండి, దానిలో అది ఉండటానికి ప్రయత్నం చేయండి. మనసు ఎటు చెబితే గంత ఇక నువ్వు మనసు యొక్క మూలంలోకి వెళ్ళటానికి ప్రయత్నం చేయి. మనసు యొక్క మూలంలోకి వెళితే అసలు మనసు అనేది నేనే లేదని సంగతి నీకు అర్థమవుతుంది. మనసు మూలంలోకి వెళ్ళాకట్లే మీరు నిర్ణయించుకోవడానికి మనసు అంటే ఒకటి మిగలదు. మీకు మనో వ్యాపారం పెంచుకోకండి. ఏదైనా అవసరం చెప్పి మాట్లాడవచ్చు, మీ పని అయితే మీరు చూసుకోండి. ఇతర గొడవల్లో మీరు ఎక్కువ కలగ చేసుకోవద్దు. మీరు చేసుకునే పని కూడా నిర్మలంగా చేసుకోండి, ఆడంబరం లేకుండా చేసుకోండి. ఆడంబరం అజ్ఞానాన్ని పెంచుతుంది, నిరాడంబరం అజ్ఞానాన్ని తగ్గిస్తుంది. మీరు జీవితంలోంచి ఎక్కడ పారిపోక్కర్లేదు, జీవితంలోంచి ఎక్కడ పారిపోక్కర్లేదు. నువ్వు సాధన చేసుకోవడం ముఖ్యం. నువ్వు సాధన నువ్వు ఇంటికాడు చేసుకున్నా, అరణ్యంలో చేసుకున్నా, కాశీలో చేసుకున్నా, అరుణాచలంలో చేసుకున్నా, నువ్వు సాధన చేసుకోవటం చాలా ముఖ్యం. సాధన ముఖ్యం. నీ శరీరం ఎక్కడుండి చేసుకుంటాం మళ్ళీ ముఖ్యం కాదు, నువ్వు చేసే సాధన ముఖ్యం. నీ శరీరం ఇంటికాడు ఉండొచ్చు, అలా అరణ్యంలో ఉండొచ్చు, ఆశ్రమంలో ఉండొచ్చు, అది ఎక్కడ ఉండదని ముఖ్యం కాదు. సాధన చేసే ఎందుకంటే బాగా ఉండొచ్చు. అరవింద్ గారు చెప్తాడు, ఇట్ ఈస్ ది డార్కెస్ట్ నైట్ సో దట్ ప్రిపేర్స్ ద గ్రేటెస్ట్ డాన్స్. చీకటి ఎంత గాఢంగా ఉన్నా ఏదో గంట వెలుతురు వస్తుంది. అదే సాధన చేసేటప్పుడు ఎంత పోరాటం మీరు పడ్డా, ఎంత విసుగు మీరు పడ్డా, సాధన పేరు మీద ఎంత బాధపడ్డా, మీరు జ్ఞానోదయం అనేది కలిగాక ఆ సాధన పేరు మీద మీరు పడ్డ బాధ అంతా మర్చిపోతారు. నువ్వు అన్నం తింటున్నా, లేదా కూర్చుంటున్నా, నుంచుంటున్నా, నువ్వు పోగొట్టుకోవాల్సింది ఏదో దాన్ని మర్చిపోవద్దు. ఆ దొంగనేని మర్చిపోవద్దు, దాన్ని తొలగించుకునే ప్రయత్నం. ఆ దాన్ని మిస్ అవ్వద్దు. నువ్వు నడవచ్చు, కూర్చోవచ్చు, మాట్లాడవచ్చు, మాట్లాడకపోవచ్చు, మౌనంగా ఉండొచ్చు, కానీ దాన్ని తొలగించుకునే ప్రయత్నం మటుకు దాని మీద గురి విడిచిపెట్టకు. నువ్వు కొట్టే దెబ్బ సాధారణ పేరు మీద నీ దెబ్బలన్నీ ఆ నిజానేని మీద పడాలి. ఇది ఈ మార్గం. భక్తుల మార్గం నేను గుమ్మడూరులో చెప్పుకున్నాను కదా. భక్తుల మార్గం ఏంటి? నువ్వు ప్రేమించు దేవుణ్ణి, సర్వేశ్వరుని, హృదయంలో ఉన్న నివాసిని, హృదయ నివాసి ఎవడాడు? హృదయ నివాసిని ప్రేమించు, 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 ప్రేమించు. లవ్హిమ్ ఆల్వేజ్, లవ్హిమ్ మోర్ లవ్హిమ్, మోర్ మోర్ లవ్హిమ్, ప్రేమించు ఆల్వేజ్ లవ్హిమ్ అని అదే ప్రేమించు, ప్రేమించు. ఎంతవరకు ప్రేమిస్తానంటే ఆ దొంగనేననేది ఒకటి ఉందని నీకు పూర్తిగా మరిచిపోయే స్థితి వచ్చేవరకు ప్రేమించు. అది భక్తి మార్గం, ఇది విచారణ మార్గం, అది భక్తి మార్గం. మీరు ఎలా చెప్పండి? నేను ఎలా చెబుతా ఉంటున్నారు భక్తులు? లవ్హిమ్ ఆల్వేజ్ లవ్హిమ్, ప్రేమించండి, ప్రేమించండి.
అంటే పైసలు ఓటా కాదు, రెండు పైసలు ఓటా కాదు. ఈ నిజానైన సరే నీకు జ్ఞాపకం రాకూడదు. అలా ఈశ్వరుని ప్రేమించండి. ఈశ్వరుని
ఈశ్వరుడు ఈశ్వరుని ప్రేమించగా ప్రేమించగా ప్రేమలో నిజానైన మీకు తెలియకుండా కరిగిపోవాలి. అలాగైనా నిజానైన పోతుంది, ఇలాగైనా నిజానైన పోతుంది. నీ పద్ధతి కంటే మరి సేఫెస్ట్ సైలెన్స్ నడపాలి. నీది కోటి మార్గం, మాది పిండి మార్గం. భక్తులు ఏమంటారంటే ముందు కోతులు మారండి, మనల్ని కోతులు అంటున్నారు వాళ్ళు. మీరు కోతులు, మీరు పుడియడం, మీదేమో కోతి మార్గం, అది పిండి మార్గం. అంటే కోతి మార్గం అంటే ఏంటంటే మన మార్గం జ్ఞాన మార్గం, కోతి మార్గం అంటున్నారు. అంటే కోతి మార్గం అంటే అంటే కోతి ఏం చేస్తుంది, చిన్నపిల్ల కోతి పక్కన అడ్డు పెట్టుకుని ఉంటుంది. కోతి ఈ చెట్టు మీద ఆ చెట్టు మీదకి గంతులు వేస్తూ ఉంటుంది. గంతులు వేసినప్పుడు పిల్ల అజాగ్రత్తలు ఉందనుకోండి, కింద అడిపోతుంది. జ్ఞాన మార్గం కోతి మార్గం అంట, మనం అందరం కోతులం అంటుంది. భక్తుల మార్గం పిండి మార్గం. భక్తుల మార్గం ఏంటి, పిండి మార్గం. పిండి ఏం చేస్తుందంటే బిడ్డ అజాగ్రత్తగా మా పడలేదు, పిండి పిల్లలు పిండి నోట్లో పెట్టుకుంటుంది. ఆ డెస్టినేషన్ ఎక్కడ తీసుకెళ్ళాలో అది తీసుకుపోగా పిల్ల అజాగ్రత్తగా మా పడలేదు, తల్లి జాగ్రత్తగా ఉంటుంది కాబట్టి. అంటే మా విషయం అంటే పెరిమాడే చూసుకుంటాడు. నాది పిండి మార్గం, మీదేమో కోతి మార్గం. కానీ మాకు మీకు తేడంటే నువ్వు కొంచెం అజాగ్రత్తమైనా పర్లేదు, నాకంటే నువ్వు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం ఏదైనా పని చేసేటప్పుడు కష్టం కష్టం అనుకుంటా పని ఎంతకాలం చేయగలము? నిజంగా కష్టపడి చేసేవాళ్ళు అది కష్టం అని అనుకోరు. కష్టం అనుకుంటే చెయ్యలేము నా పని. అంటే నీకు ఆ కర్మఫలం అందుబాటులో అందుబాటులోకి వచ్చేప్పుడు నీకు ఎంత సంతోషంగా ఉంటావు, ఆ పని చేసేటప్పుడు కూడా అంత సంతోషంగా ఉండాలి. అది గీతలో చెప్పిన రహస్యం అంతా కూడా అది. భగవద్గీతలో చెప్పిన టీచింగ్ అంతా కూడా అదే. అంటే కర్మఫలం వచ్చినప్పుడు నీకు ఎంత ఆనందం కలుగుతుంది, కర్మ చేసేప్పుడు కూడా అంతే ఆనందంగా ఉండాలి. ఏం చెప్తున్నాడు నా టీచింగ్? నువ్వు చీకట్లో ఉన్నావు అనుకుంటున్నావు, నువ్వు ఎక్కడ ఉన్నావు అనుకుంటున్నావు? చీకట్లో ఉన్నావు అనుకుంటున్నావు, అహంభావంలో ఉన్నాననుకుంటున్నావు, దుఃఖంలో ఉన్నాననుకుంటున్నావు, అశాంతిలో ఉన్నాననుకుంటున్నావు. అశాంతికి అతీతమైన స్థితి, దుఃఖానికి అతీతమైన స్థితి, చావు లేని స్థితి. ఆ వెలుగు రేఖ, ఆ కాంతి రేఖ, ఆ జ్ఞాన రేఖ నీ హృదయంలోనూ ఉందమయ్యా, నీ హృదయంలోనండి. ఇట్ ఇస్ బి అండ్ సారో, ఇట్ ఇస్ బి అండ్ స్ట్రగుల్, ఇట్ ఇస్ బి అండ్ రీబర్త్, ఇట్ ఇస్ బి అండ్ మార్టాలిటీ. ఆ రేఖ, కాంతి రేఖ, ఆ శాంతి రేఖ, ఆ వెలుగు రేఖ, ఆ లైన్ ఎక్కడుంది? నీ హృదయంలోనే ఉంది. అక్కడికి వెళ్ళామనుకో, ఇట్ ఇస్ బి అండ్ మార్టాలిటీ, ఇట్ ఇస్ బి అండ్ సారో, ఇట్ ఇస్ బి అండ్ స్ట్రగుల్, ఇట్ ఇస్ బి అండ్ రీబర్త్. ఆ రేఖ, వెలుగు రేఖ ఎక్కడ ఉంది? ఎక్కడో ఎంతో దూరంలో ఉంది అనుకుంటున్నామో, ఎక్కడ నీ హృదయంలోనే ఉంది. నీ లోపల ఉన్న దుఃఖాన్ని, నీ లోపల ఉన్న చీకటిని ఓవర్కమ్ చేయడానికి ఎంత దూరం వెళ్ళిపోక్కర్లేదు, నీ హృదయంలోకి వెళితే చాలు. నీ చీకటిని, దాని చీకటిని ఎస్కేప్ అవ్వటానికి, అశాంతిని ఎస్కేప్ అవ్వటానికి, దుఃఖాన్ని ఎస్కేప్ అవ్వడానికి ఎంత దూరం వెళ్ళక్కర్లేదు. ఆ రేఖ నీ హృదయంలోనే ఉంది. ఆ రేఖలోకి వెళితే నీ దుఃఖాన్ని దాటిపోతావు, అశాంతిని దాటిపోతావు, పునర్జన్మని దాటిపోతావు, ఈ మోర్టాలిటీని దాటిపోతావు. ఆ రేఖ, వెలుగు రేఖ, శాంతి రేఖ, కాంతి రేఖ ఎక్కడుంది? నీకు అత్యంత సమీపంలో నీ హృదయంలోనూ ఉంది. ఆ రేఖ ఎలా ఉంది? ఆ రేఖ దగ్గరకు నువ్వు చేరుకున్నావనుకో, ఆ కేంద్రం దగ్గరికి చేరుకున్నావనుకో, ఏది దుఃఖంతో ఉండదు. ఇట్ ఇస్ బి అండ్ సారు, ఇట్ ఇస్ బి అండ్ మార్టాలిటీ, ఇట్ ఇస్ బి అండ్ రీబర్త్. నేను నీ కోణాలలో సబ్జెక్ట్ని చూపిస్తున్నాడు చూడండి. నీ దుఃఖ సముద్రాన్ని భారతానికి ఏమైనా వేలాది మైలు వెళ్ళాలనుకుంటున్నాము. నువ్వు హృదయంలో ఒక రేఖ ఉంది, అక్కడ చేరుకునేటప్పుడు నీ దుఃఖ సముద్రం అంతా కరిగిపోతుంది. మార్టాలిటీ పోతు ఇమోర్టల్ స్టేట్కి పొందుతాం. ఆ ఇమోర్టల్ స్టేట్ పొందిన వాడిని మనం అనుకుంటాం, నేను గోతులు కప్పెట్టేస్తున్నాను, గోతులు కప్పెట్టేస్తున్నాను. అది గోతులో ఉండడట్టు మన హృదయంలో ఉంటాడట, శరీరం కూడా అడ్డు లేకుండా ఉంటాడు. అది ఇమోర్టల్ స్టేట్. నీ కాంతి రేఖ, నీ శాంతి రేఖ నీ హృదయంలోనే ఉంది. ఆ రేఖ నువ్వు అందుకున్నావనుకో, నీ చేతికి ఆ రేఖ అందిందనుకో, నీ అశాంతి, నీ దుఃఖం అంతా కరిగిపోతుంది. ఇప్పుడు సూర్యుడు ఉదయిస్తాడనుకోండి, చీకటి ఉంటుందే, ఉండదు. ఆ కాంతి రేఖ నువ్వు చేరుకునేటప్పటికీ ఇంకా నీకు చీకటి అనేది లేనేలేదు, దుఃఖం అనేది లేనేలేదు. నీ పని ఏదైనా శ్రద్ధగా చేసుకో. నీ పని ఏదైనా భగవంతుడు నీకు ఏ పని అయితే పురమాయించాడు, ఆ పనులు శ్రద్ధగా చేసుకో. కానీ అహంకారాన్ని కలగ చేసుకునే ఒక మనసుని కలగ చేసుకునే ఒక నేను పరిశోధించాలి. లోపల విచారణది ఈ పనంతా లోపలే చేయాలి, బయట చేసేది కాదు. ఈ పని అంతా ఎక్కడ చేయాలి? లోపల చేయాలి, బయట చేసేది కాదు. ఎంక్వైరీ ఎక్కడ చేయాలి? లోపల చేయాలి. ఎంక్వైరీ ఎక్కడ చేయాలి? లోపల చేయాలి. అంటే బుద్ధికి ఎంతో కొంత పవిత్రత ఉండాలి, సూక్ష్మ బుద్ధి ఉండాలి, సజ్జన సాన్నిధ్యం ఉండాలి. ఏకాంతవాసం, సహవాసం, ఉపవాసం, కొంచెం ఏకాంతవాసం కూడా మన జీవితంలో రోజు గంట సేపు ఏకాంతంగా ఉండటం కూడా మంచిది. అంటే ఏకాంతంగా ఉన్నప్పుడు మన మనసులో ఏంటో మనకి, మన మనసులో ఏంటో మనకు తెలుస్తూ ఉంటుంది. అప్పుడు ఉపవాసం కూడా చేయటం మంచిదే. ఇంకేంటే స్టమక్ రెస్ట్ ఉంటుంది. ఏకాంతవాసం, సహవాసం, ఉపవాసం. ఆ సహవాసం వాళ్ళు ఏంటంటే వాళ్ళ వైబ్రేషన్స్ మన మీద పనిచేస్తాయి. శ్రీ సుబ్రహ్మణ్యం అంటాడు, నేను సహవాసం, నేను చేసిన సాధన తక్కువే, నేను చేసిన స్నేహితుల వల్ల ఎక్కువ బాగుపడ్డాను. ఎంత బాగుపడ్డానంటే భారతరత్న అయిపోయాను. ఆయన జపాలు ఏం చేయలేదట్లు, సహవాసాలు ఎలా అయిపోయినట్లు, భారతరత్న అయిపోయాను. అంటే బాహ్యంగా నేను చేసిన పనిని బట్టి, బాహ్యంగా చేసి నేను దేశానికి చేసిన సేవను బట్టి నాకు భారతరత్నం ఇచ్చారు. దాన్ని బట్టినే సంతోషంగా దిగ్గుపోవటం లేదు, కానీ లోపల కూడా రత్నాన్ని అన్నాను. అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివ, అరుణాచల అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివ, అరుణాచల అవన్నీ ఇంటికాడు చేసుకునే పనులు మటుకు జాగ్రత్తగా చేసుకోండి. అవి చేసుకుంటే మీరు జ్ఞానం సంపాదించాలి. సడన్గా మీరు చేసుకునే పరిమాణిస్తే మీకు జ్ఞానం రాదు, సామర్థ్యం వస్తుంది. జాగ్రత్తగా పని చేసుకుంటే ఆత్మజ్ఞానాన్ని సంపార్జన చేయాలి, పని ఇంటి పెట్టకూడదు. అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివ, అరుణాచల గిరిలోపమైనట్టి కరుణ సముద్రమ, గిరిలోపమైనట్టి కరుణ సముద్రమ, నువ్వు కొండలాగా కనిపిస్తున్నావు, గుట్టలాగా కనిపిస్తున్నావు, కన్నదయా సముద్రుడు. మామూలుగా మాంసంతో తయారు చేయబడిన నేత్రాలకు నువ్వు కొండలాగా కనిపిస్తున్నావు, కొండలాగా కనిపిస్తున్నావు. లోప నేత్రంతో, ముందర నేత్రంతో చూస్తే నువ్వు దయా సముద్రుడు. మాంసంతో తయారు చేసిన నేత్రాలకు నువ్వు కొండం. ఆ జ్ఞాన నేత్రం తోడు చూసినప్పుడు, మూల నేత్రం తోడు చూసినప్పుడు తెలుస్తుంది దయా సముద్రం. నువ్వు జ్ఞాపకం వస్తే నేను ఇక్కడికి వచ్చాను, నువ్వు జ్ఞాపకం రాకుండానే ఇక్కడికి వచ్చేసాను. నువ్వు జ్ఞాపకం తీసుకొచ్చినాడు ఎవడు, నువ్వు లేకదా కానీ ఆయన ఇది లేకుండా చేసేసుకుంటున్నాడు. ఇక్కడ ఎత్తికడ చూడండి, సబ్జెక్ట్లో ఎత్తికడ చూడండి. అయినాచల నువ్వు జ్ఞాపకం వస్తేనే ఇక్కడికి వచ్చాను, నువ్వు జ్ఞాపకం లేకుండా ఇక్కడికి వచ్చాను. ఆ స్మృతి నాకు ఎవరు కలగ చేశారు? స్మృతి వస్తే కదా నేను ఇక్కడికి వస్తా. ఆ స్మృతి నాకు ఎవరు కలగ చేశారు? నువ్వే కల స్మృతి కలగజేసినవాడు నువ్వే, ఇలా తీసుకొచ్చిన వాడు నువ్వే, స్వరూపం ఇచ్చిన వాడు నువ్వే, ఇంకా నేను ఎక్కడ ఉంది? నన్ను నాకు కాకుండా చేసేసాను. అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివ, అరుణాచల నిర్మణి అంటే ఏంటి? సబ్జెక్టు ఫైనల్గా చెప్పి వదిలేస్తున్నాడు. ఈ జన్మలో కాకపోతే రాబోయే జన్మలో అందుకుంటామని సబ్జెక్టు బట్టి క్లియర్గా చెప్పి వదులుతున్నాడు. మనం అందుకోవడం కోసం జగత్తు జీవుడు ఈశ్వరుడు కూడా కల్పించబడి ఉంది. జగత్తు జీవుడు ఈశ్వరుడు కూడా మరి ఏంటి కల్పించలేదు. అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివ, అరుణాచల అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివ, అరుణాచల అరుణాచలమును స్మరించు మారల అహము నిర్మూలించు అరుణాచల అరుణాచలమును స్మరించు మారల అహము నిర్మూలించు అరుణాచల అది పని అది ఆయన పని అదే అహంభావాన్ని తొలగించడం దేహాభిమానాన్ని తొలగించడం వారి పని అంటే సైన్ కోసం చూస్తున్నాడు అంతే ఆయన పని అది అదే డ్యూటీ అది ఏంటది అదే డ్యూటీ నువ్వు నీ పని అదే ఇతరులకు చెప్పావు నాకు ఉంటుంది ఇతరులకు ఎవరికి చెప్పడం నీకు ఇష్టం ఉండదు నీకు ఇష్టం నేను పని చేస్తున్నాను కాబట్టి నేను క్షమించి ఆశీర్వదించు ఈ పని అది అజ్ఞానం జీవుడు యొక్క అజ్ఞానాన్ని తొలగించడమే పని జీవుల్లోంచి మన జీవుల్లోంచి అజ్ఞానం జీవించాలని వాడు దేవుడు అయిపోతాడు ఆ ముసుగు తీసేస్తే చాలు ఆ జీవత్వాన్ని ముసుగు తీసేస్తే చాలు అడగండి అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఇవాళ భగవాన్ చెప్పింది ఏమిటి మర్చిపోకూడదు మన లోకంలో అనేక మంది మనకు కనిపిస్తూ ఉంటారు అలా ఉందాం ఇలా ఉందాం అలా ఉందాం నా గొడవలోకి వెళ్ళాలి అలా ఉందాం ఇలా ఉందాం ఎవరైతే అంటున్నాడో వాడి మీద నీ సాధన గురించి గురిపెట్టున్నాను అది అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అసలు లోకం అయిపోయింది మనం ఎవరు చూడమన్నారు మీ వాసం ఉంది కాబట్టి చూస్తున్నారు అది మిమ్మల్ని ఎవరు చూడ లోపల పరమాత్మ మిమ్మల్ని ఎవరు చూడమని చెబుతున్నాడా మీ వాసం ఉంది కాబట్టి చూస్తుంది ఎవరు చూడమన్నారు మిమ్మల్ని అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల నువ్వు కూడా అడుగుతున్నావు నేను కూడా అడిగిపోతాను ఈ జీవుడు దేవుడితో చెబుతున్నాడు నువ్వు కూడా అడిగిపో నేను కూడా అడిగిపోదాం ఒకే సెవెంత్లో ఇంకా ఆడగలిగిపోతే ఈడగలిగిపోతే ఏమంటే ఆనంద సెవెంత్ ఆనంద సెవెంత్ ఆనందమే వాడలిగిపోతే ఈడలిగిపోతే ఇంకా అక్కడేంటి ఆనందమే నేను అడిగిపోతే నువ్వు కూడా అడిగిపోవాలి ఇద్దరం కూడా అడిగిపోదాం నువ్వు నేను అనగా నిత్య ఒక నేను అడిగిపోతాను అనిపోతుంది ఏమవుతుంది ఆనందంగా ఉండిపోతుంది నేను ఏమి అనగా అది మామూలు ఏదో అరగంట గంట ఉండే ఆనందం కదా నిత్యానందం అంటుంది పెర్రమనేంటి పిలుస్తు అందరికీ పిలుస్తు నిత్య ఆనందమయముగా నేను చూస్తుంది కరుణ ఇంపు అరుణాచల కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే హరే